सदा सवितृमंडल मध्यवर्ति सूर्य भगवा स्तोत्रम చేస్తున్నామండి. ఎందుకంటే ఈ వికృతి నామ సంవత్సరానికి సూర్యుడే అధిదేవత. వారిని తలుచుకుంటే మనకు సర్వశుభాలు జరుగుతాయని పంచాంగం చెప్తూ ఉంది. జేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హరి హిరణ్మయ వపు ధృత శంఖ చక్ర సశంఖ చక్రం రవిమండలస్థం విశేషయాక్రాంతం అనంతమచ్యుతం భజామి బుద్ధ్యా తపనీయమూర్తిం సురేశ్వరం చిత్ర విభూషణోజ్వలం నమ సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తం సకల భువన నేత్రం నూతనరత్నోపధేయం తిమిర కరి మృగేంద్రం బోధకం పద్మినీనాం సురవరమభివంద్యం స్తౌమితం విశ్వరూపం. శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ లోక రక్షామణి దైవ చూడామణి ఆత్మరక్షామణి నమ పాప శిక్షా నమో విశ్వకర్త నమో విశ్వభర్త నమో దేవతా చక్రవర్తి పరబ్రహ్మమూర్తి త్రిలోకైకనాథ మహాభూత భేదమ్ములు నీవయై బ్రోచు వెళ్ళప్పుడు భాస్కర హస్కర పద్మిని వల్లభా వల్లకీ గాన లోలాత్రిమూర్తి స్వరూప విరూపాక్ష నేత్ర మహాదివ్య గాత్ర అచింత్యావతార నిరాకార ధీరా పరాకయ్య యోయ్య తాపత్రయాభీల దావాగ్ని దుర్ధాంత నిర్ధూత నిస్సార గంభీర సంభావితానేక నీకంబులందాకి ఏకాకి నైచెక్కి ఏ దిక్కులుగానలేక యున్నాడా నీవాడ నో తండ్రి ఏ గీయమానాయ కటాక్షంబునన్ నన్ను కృపాదృష్టి వీక్షించి వేగన్ కృపాదృష్టి చేతన్ మునీంద్రాది వంద్యా జగన్నేత్రమూర్తి ప్రచండ స్వరూపుండవయ్యుండి చండాంశు సారథ్యమందుంటి అశ్వంబులేడింటి నన్నుంటి చక్రంబునుందాల్చి మార్తాండ రూపుండవై చండవా రాక్షసాధీసులంగాంచి కర్మానుసారంబు దోషంబులందృంచి కీర్తి ప్రతాపంబులంచి నీదాసులంగాంచి ఇష్టాధముల్ కూర్తువో దృష్టి వేల్పా మహాపాప కర్మాదుల ఆలయం వైన ఈ దేహ పారంభుగా నీక సూరోత్తమా దుప్పులందప్పు నేరంబులన్ మాని సహస్రాంశుండవై అగ్ని కీర్తి కీర్తింప నీ నేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వమున్ జూపవా జూపనాయాత్మ భేదంబులన్ వాసి పోషింప నీవంతు నిన్ను ప్రశంసింప నావంతు నిన్ను శేష భాషాధిపుల్గానగాలేరు నీ దివ్య రూప ప్రభావంబు కానంగ నేనెంత ఎల్లప్పుడూ నీ స్వల్ప జీవుండనవుదు మహాకత్రను నిశ్చయం లేదు నీ పాద పద్మంబులే సాక్షి దుశ్చిత్తముల్ బాపి నిశ్చింత గంజేయవే కాపితార్థ ప్రదాయి మహి నిన్ను కీర్తించి విన్నన్ మహాజన్మ జన్మాంతర వ్యాధితాదిత్యముల్ కోయి కామ్యార్థముల్ కొంగు బంగారు తంగేడు జున్నై ఫలించుంగరా భాస్కరా శ్రీ సూర్యనారాయణ మహాదేవ దేవ నమస్తే నమస్తే నమో నమః. ప్రియ పరమాత్మానంద స్వరూపులారా, శ్రోతలారా, ఇప్పుడు మనం ఉత్పత్తి ప్రకరణంలో విశేషాలు చెప్పుకుంటున్నాం, కొనసాగిస్తున్నాం. ఈ మనస్సు కూడా మాయే అని చెప్పారు. అయ్యా మనస్సు కూడా మాయా అంటున్నారు, ఎలా కుదురుతుందండి అని వశిష్ఠ మహర్షిని ప్రశ్నించడం జరిగింది కదా రామచంద్రమూర్తి. నాయన, ఈ జగత్ సంబంధమైనటువంటి సర్వభావాలు లయించినటువంటి స్థితి, స్వస్వరూప స్థితి, అంటే ఒకడు ఈ జగత్తుకు సంబంధించిన సర్వభావాలు తన యందు లయింపజేసుకుని భావ నారాయణుడై భావ అతీతుడై ప్రశాంతమూర్తి అయి ఉన్నాడనుకో, అప్పుడు ఏమవుతుంది, మనస్సు ఏమవుతుంది? మనస్సు అనబడేది లేనట్లే అవుతుంది. అసలు మనస్సు అంటే ఏమిటి? మనకు శాస్త్రము కల్పించింది అన్నమాట. మ్యాథమెటిక్స్ లో ఎక్స్ అనుకునము అన్నట్టుగా ఈ మన యొక్క జగత్ సంబంధమైనటువంటి భావనకు సంకల్పాన్ని, ఆ సంకల్ప పరంపరల చేత వచ్చే ఆవేశాలని మనస్సు అన్నాం. అంతే. ఎప్పుడైతే జగత్తు ఒక రాహిత్యం పొందిందనుకో, ఏమైతుంది అప్పుడు? మనస్సు అనేది లేకుండా పోతుంది. అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోతుంది. ఇప్పుడు జాగృతిలో మనస్సు ఉంది, స్వప్నంలో స్వప్న మనస్సు ఉంది, సుషుప్తిలో మనస్సు లయిస్తోంది. అనగా మనస్సు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండకుండా పోతుంది. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండని వస్తువు అసత్యము, మిథ్య మాత్రమే. త్రికాలములలో వేం చేసి ఉన్నటువంటి వస్తువు మాత్రమే సత్యం. త్రికాలములలో వేం చేసి ఉన్నది ఏమిటి? ఆత్మ. ఏదైతే నేను నేను అనుకుంటోందో, నేను కన్నా ముందో ముందే ఉన్నదో, అది సుషుప్తిలో నేను అనుకోకపోవచ్చు, కానీ అది ఉన్నది. జాగృతిలో నేను అనుకుంటోంది, అది ఉన్నది. స్వప్నంలో జాగ్రత్త నేను కాకపోయినా ఒక స్వప్న సదృశ్యమైన మరొక నేను ఆస్వాదిస్తోంది, అది ఉన్నది. అంటే మూడు సందర్భాల్లో నేను 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 అని అనుకుంటున్నది ఒకటి ఉన్నది. ఆ నేనుకి సాక్షి అయి, నేనుకు అతీతమై, నేను కల్పించినదై ఏదైతే ఉన్నదో దానిని పరమాత్మ అన్నాం. ఆ పరమాత్మను ఆస్వాదిస్తున్నప్పుడు, జగత్ విషయాలు లయమవుతున్నప్పుడు, జగత్ జగత్ జగత్కి సంబంధించిన సర్వ సంకల్పాలు జాగ్రత్తలో కూడా లయత్వాన్ని అనుభవించవచ్చు. అది మహాప్రళయత్వం అంటారు. ధ్యానంలో జగత్ రాహిత్యం ఆస్వాదిస్తూ ఉంటారు కదా మహనీయులు. అప్పుడు మనసు ఏమైంది? లయమైపోయింది. అందుచేత మనస్సు ఆ కారణం చేత మిథ్య నానయ్య అని వశిష్ఠ మహర్షి మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు వర్తమాన విషయానికి వద్దాం. మళ్ళా ఓ రామచంద్ర, ఈ పురుషుడు నాడు చూచావు, ఇతను స్వపౌరుష యత్నేన వివేకేన వికాసిన వికసించిన స్వభావ స్వకీయమైనటువంటి పురుష ప్రయత్నం చేత వికసించిన వికాసం వివేకం చేత యొక్క వికసించినటువంటి వికాసం వికసించినటువంటి వివేకము యొక్క చమత్కార ఉపాయం చేత బ్రహ్మ సాక్షాత్కారం నిర్వర్తించుకుంటున్నాడు, సంపాదించుకుంటున్నాడయ్యా. ఎందుకంటే అంతకుముందు ఒక మాట అడిగారు, అయ్యా ఆత్మతత్వాన్ని సంపాదించుకోవడానికి మేమేం తపస్సు చేయాలి, ఏం ధ్యానం చేయాలంటే, వివేకం వికసించటం చేత ఆత్మ, నేను ఆత్మస్వరూపుడను, అతీత స్వరూపుడను, కేవల సాక్షి స్వరూపుడను అన్నది అనుభవం అవుతుంది. అది ఎలా సాధ్యం? పౌరుష యత్నం చేతనే అది సాధ్యం అవుతూ ఉంటుంది అని చెప్పారు నిన్న. పురుషకారము అంటే ఏమిటి నిన్న చెప్పుకుంటూ వచ్చారు. అయ్యా రాగద్వేష తమక్రోధం మదం మాత్సర్య వర్జనం, కామము క్రోధము మోహము మదము మాత్సర్యము, ఇటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ వల్ల జగత్తుగా జగత్తు అనుభవం అవుతుంది. ఆ జగత్ బంధం అవుతుంది, లే జగత్తు దుఃఖం అవుతుంది. జగత్ చే నేపథ్యులను, దేహానికి దేహం చేత నేపథ్యులను అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ కామక్రోధ మోహ మర్మాత్సర్యాలు వర్జించబడతాయో, అప్పుడు ఆత్మ సాక్షాత్కారం, నేను ఆత్మస్వరూపుడను, దేహస్వరూపుడను కాను అనేది అత్యంత స్వభావ సిద్ధంగా అనుభవం అవుతుంది. ఆ విధంగా కామక్రోధ మర్మాత్సర్యాలు వదలకుండా వాటిని ఆశయంగా తపోదానాదులు ఒకవేళ నిర్వర్తించినా అది శరీర క్లేశమే అని కూడా మనకు గుర్తు చేశారు నిన్న. ఎవడైతే రాగద్వేషములకు లోబడి ఇతరులను వంచిస్తూ ధనం సంపాదించినా ఆ ధనం వల్ల చేసేటువంటి పనులు కూడా, కార్యక్రమాలు కూడా ఫలవంతం కావు అని కూడా మనకు గుర్తు చేశారు. అందుచేత ప్రయత్న పూర్వకంగా ఈ సంసార వ్యాధికి ఔషధంగా సాధు సంగమం, సత్శాస్త్ర పరిశీలనం ఈ రెండిటికి సిద్ధపడాలయ్యా. మోక్షమును కోరువాడు, అంటే ఈ జగత్తు అనేది నాకు బంధం అనిపించకూడదు, ఈ దేహాదులు రాకపోకలు నాకు ఎటువంటి దుఃఖాన్ని కలిగించకూడదు, ఐ షుడ్ నాట్ బి బౌండ్ బై దెమ్ అన్నటువంటి ఆశయం గలవాడు రాగాదులను ఉపశమింపజేసుకుంటూ పురుషకారం ద్వారా శాస్త్రములను మహనీయుల వాక్యుల శ్రవణమును వాక్యముల శ్రవణమును నివర్తించాలి అని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు చెప్తున్నారు, ఓ రామచంద్ర, ఇప్పుడు నీకు శృణు తత్ పౌరుషం కీదృక్ ఆత్మజ్ఞానస్య లబ్ధయే. ఏ పురుషకారం చేత తత్వజ్ఞానం లభిస్తుందో అది నీకు చెప్తానయ్యా, జాగ్రత్తగా విను. ఇది ఈ ఉపాయం చెప్తాను, ఈ ఉపాయం జాగ్రత్తగా వింటే ఈ రాగద్వేషం అనేటువంటి విసూచి ఉపశమించగలదయ్యా. కొద్ది వాక్యాల్లో చెప్తాను, జాగ్రత్తగా విను. యథా అసంభవయా వృత్యా లోకశాస్త్ర అవిరుద్ధయా సంతోష సంతుష్టమన భోగగంధం పరిత్యజేత్. నాయన, నేను ఏదో పొందాలి, ఈ క్రేజ్ ఫర్ సంథింగ్, ఈ ప్రపంచంలో ఏదో పొందాలి, అయ్యో పొందలేకపోయానే, అయ్యో ఒకవేళ పొందితే ఉన్నది పోతుందేమో, దీని దాన్ని కామము అన్నాం, భోగగంధాన్ని కామము, ఏదో భోగం పొందలేకపోయాని ఉన్నది పోతుందేమో రాగము అన్నాం అంటారు పెద్దలు. ఈ కామము రాగము దీనికి సంబంధించిన దాన్ని టెండెన్సీని భోగగంధము అంటారు. భోగగంధము ఏ క్రేజ్ ఫర్ గెటింగ్ సంథింగ్ ఆర్ రిటైనింగ్ సంథింగ్. క్రమంగా తత్వజ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనుకున్నవాడు క్రమక్రమంగా భోగ వాసనలను త్యజించాలయ్యా. వీలైనంత వరకు లోకమునకు శాస్త్రమునకు విరుద్ధం కానటువంటి జీవితాన్ని అవలంబిస్తూ లభించిన దానితో సంతృప్తి అవుతూ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. అది దట్ ఈస్ నంబర్ వన్ ఫస్ట్ ఫంక్షన్. అంటే వీలైనంత వరకు లోకశాస్త్రములకు విరుద్ధం కానట్టి జీవిత పంథాన్ని అవలంబిస్తూ యాదృచ్ఛికంగా పొందుతున్న దానితో సంతోషిస్తూ ఈ భోగ వాసనలు వాటిని జయించాలయ్యా. జయించాలి. ఆవేశ కావేశాలు వదిలిపెడుతూ క్రమంగా చిత్తమును ఒక ప్రశాంత మౌన స్థితికి అలవాటు చేయాలయ్యా. ఈ చిత్తాన్ని పీస్ అండ్ సైలెంట్ వే ఆఫ్ స్టైల్ మోడల్ గా తయారు చేసుకోవాలయ్యా. అందుచేత ఓ సభికులారా, ఓ శ్రోతలారా, సాధువులు ఏమి చెప్తున్నారో జాగ్రత్తగా వినండి. సత్శాస్త్రములు చక్కగా ప్రకటిస్తున్నది గ్రహించండి. నిషిద్ధమైనటువంటి కర్మలు ఇతరులను బాధించడం, ఇతరులను బాధించైనా సొమ్ము సంపాదించుకోవాలనుకోవడం, గృహము సంబంధములు వీటితో అటాచ్మెంట్, అట్లాగే ఇతరులకు బాధ కలిగించేటువంటి కర్మ వ్యవహారములు ఇవన్నీ క్రమక్రమంగా వదలండి. వాటిని వదులుతూ విచారణ ప్రయత్నము ఇటువంటి వాటిని ఆశ్రయించేవాడు తప్పకుండా అతి శీఘ్రంగా ముక్తి పొందగలడు అనే దానిలో అనుమానం లేదండి. ఇది మా అనుభవ సారం. దిస్ వీఆర్ టెలింగ్ యూ అవుట్ ఆఫ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఎవరైతే ఈ సర్వము పరబ్రహ్మ స్వరూపంగా సందర్శిస్తూ ఉంటారో, సందర్శించే అభ్యాసంలో ఉంటారో, అట్టి వాణి పట్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇంద్రాది దేవతలు కూడా ఎంతో దయ చూపుతూ ఉంటారయ్యా. విచారేణ పరిజ్ఞాత స్వభావస్య మహామతే అనుకంప్యా భవంతి భవంతి ఏతే బ్రహ్మ విష్ణు ఇంద్ర శంకరాః. ఏ బుద్ధిమంతుడైతే విచారణ చేస్తూ బ్రహ్మం యొక్క స్వరూపాన్ని గ్రహించాలి అన్నటువంటి సాధనలో ఉంటూ ఉంటాడో అతని పట్ల బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్రులు ఇంద్రాది దేవతలు కూడా స్వభావ సిద్ధంగా దయ చూపుతూ ఉంటారయ్యా. ఎలా అంటే, ఒక రైతు ఒక తోటలో అందమైన పూల మొక్కని శ్రద్ధగా కాపాడుకుంటున్నట్టు ఈ బ్రహ్మ విష్ణు ఈ శివ ఇంద్రాది దేవతలు కూడా, ఎవరైతే ఇదంతా పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపమే కదా నాతో సహా అన్నటువంటి జగత్, ఈ జగత్ సంబంధించినటువంటి అతీత స్థితిని అంతరించుకునేటువంటి మార్గంలో ఉంటాడు. ఎవరు మనస్సుకు సాక్షి అయిన తన స్వరూపాన్ని ఆస్వాదిస్తూ కనపడేదంతా ఆత్మస్వరూపంగా దర్శించే ప్రయత్నంలో ఉంటాడో, అటువంటి వానికి దేవతలు కూడా సహకరిస్తూ వారి కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా విజయవంతం చేస్తూ ఉంటారయ్యా. అయితే ఒకవైపు ఉత్తమమైనటువంటి సాధన చేస్తూ, మరొక వైపు శాస్త్రాల్ని పరిశీలిస్తూ, ఇంకొక వైపు సాధు పురుషులను ఆశ్రయించాలయ్యా. మరి సాధు పురుషులు అంటే ఎవరు? దేశేయం సుజనప్రాయ లోకా సాధుం ప్రత్యక్షతే. ఎవరైతే 10 మంది అలాగే 10 మంది జనులు లేక శృతి స్మృతి నిష్ఠా పనులైన వారు ఎవరినైతే సాధువు అని చెబుతారో, జ్ఞాన వైరాగ్య జ్ఞానము వైరాగ్యము ఇత్యాది విశిష్ట గుణములతో ప్రకాశిస్తూ ఉంటారో, 10 మంది దృష్టిలో మంచివాడై ఉంటాడో, సాధు అయి ఉంటాడో, అటువంటి వాడే సాధు పురుషుడు. అటువంటి సాధు పురుషుణ్ణి ఎంతో ప్రయత్నించైనా సరే ఆశ్రయించాలి. వారు చెప్పేది అత్యంత శ్రద్ధతో తక్షణ వివేచన దృష్టితో వినాలి, ఒక ఏకాగ్రతతో వినాలి, నమ్మకంతో వినాలి. ఎందుకంటే సాధువులు చెప్పేది మన స్వస్వరూపం గురించి కాబట్టి, మన యొక్క స్వస్వరూప ఔన్నత్యాన్ని మనం ఆస్వాదించడం సంబంధించినటువంటి సమాచారం కాబట్టి, ఎంత ప్రయత్నించైనా సరే సాధు పొందవుల యొక్క వాక్యాలు జాగ్రత్తగా వినాలయ్యా. అధ్యాత్మ విద్యా విద్యానాం ప్రధానం తత్కథాశ్రమం. అన్నిటికన్నా శ్రేష్టమైంది అధ్యాత్మ విద్య. ఈ యోగ వాసిష్టం ఇది మనకు ప్రతిపాదించి చెబుతుందో అటువంటి అధ్యాత్మ విద్య, అటువంటి అధ్యాత్మ విద్య ఈ జీవుని యొక్క స్వస్వరూపము వాస్తవ స్వభావము గురించి ప్రవచించి నిరూపిస్తూ చెప్తున్న విద్య అధ్యాత్మ విద్యయా. అటువంటి అధ్యాత్మ విద్యను పఠిస్తే ముక్తి లభించగలదు అనడంలో ఏమాత్రం అనుమానం లేదయ్యా. సాధు సంగమము సత్శాస్త్రము వైరాగ్యము ఈ మూడిటి వల్ల చక్కగా వీటి యొక్క అభ్యాసం చేత సంసారం తప్పకుండా నశిస్తుందయ్యా. ఈ ఏ భ్రమతో ఈ జగత్తు దర్శిస్తున్నామో ఆ భ్రమ తొలగి స్వస్వరూప ఆనంద స్థితి స్వభావ సిద్ధమవుతుందయ్యా. అందుకు ప్రయత్నించవలసింది. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి స్వామి, చాలా సంతోషం, ఉత్తమమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు చెప్తున్నారు. ఈ సందర్భంలో ఏ పరమాత్మ గురించి చెప్తున్నారో ఆ పరమాత్మ గురించి ఇంకొంచెం సుస్పష్టంగా తెలుసుకోవాలి అనేటువంటి ఒక అభిలాష ఏర్పడుతోందని, ఏ ఏష ఏవా కథితో ఎస్మిన్ జ్ఞాతే విముచ్యతే, ఎవరిని గురించి మీరు ఏ పరమాత్మ గురించి మీరు చెప్తూ ఉన్నారో, ఎవరిని తెలుసుకుంటే ముక్తి లభిస్తుందో, ఎస్మిన్ జ్ఞాతే విముచ్యతే, ఏష దేవ కథితో ఏ పరమాత్మ తత్వం గురించి మీరు చెప్తున్నారో, ఎవరిని గురించి తెలుసుకుంటే బంధ విముక్తి అవుతుందో, వదక్వాసౌ స్థితో బ్రహ్మన్ ఓ పరబ్రహ్మ మూర్తి వశిష్ఠ మహర్షి, అటువంటి పరమాత్మ ఎక్కడ ఉన్నాడు, వేర్ హి డస్ హి డ్వెల్, కథమేనమహం లభే, అతనిని నేను ఎలా తెలుసుకోగలను పొందగలను, ఈ విషయమై చెప్పండి, పరమాత్మ యొక్క స్థానం ఏమిటి, వేర్ ఈజ్ హీ, అప్పుడు వశిష్ఠ మహర్షి పక్కపక్క నవ్వుతూ చెప్తున్నారు, యయేష దేవ కదితో నైష దూరే అవధిష్టదే. రామచంద్ర, నేను చెప్తున్నటువంటి పరమాత్మ అనే ఉన్నారు చూడు, స్వస్వరూప స్థితమైనటువంటి పరమాత్మ, ఆయన ఎక్కడో దూరాన లేడు. ఈనాటిదే దూరం, నాది దూరే అవతిష్టతే, నా ఏష దూరే అవతిష్టతే. అతను నీకన్నా పరోక్షం కాడు, శ్రోత కన్నా పరోక్షం కాడు, ఈ సంథింగ్ డిఫరెంట్ కాడు. ఓ స్త్రీయ శ్రోతలారా, సభికులారా, మీకన్నా మీకు వేరుగా ఆయన లేడు, మీకు దూరంగా ఎక్కడో లేడు. నా ఏష దూరే అవతిష్టతే. ఎక్కడున్నారంటున్నావా? వినండి, జాగ్రత్తగా వినండి చెప్తున్నాను. శరీరే సంస్థితో నిత్యం చిన్మాత్రమితి విశ్రుత. అతడు చైతన్య రూపంలో మన అందరి శరీరంలో సమం సర్వేషు భూతేషు తిష్టంతం సర్వదేహాల్లో సర్వదా వేంచేసి ఉన్నారయ్యా. అయితే ఈ విశ్వమే అతని యొక్క రూపము. విశ్వం విష్ణు అంటాడు చూడండి, విష్ణు సహస్రనామంలో ఈ కనపడే విశ్వమే నేను చెప్పే పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపమయ్యా. ఆయన ఈ విశ్వానికి నాథుడు, విశ్వస్వరూపుడు. ఒకనొక చోట శివు స్తోత్రం చెప్తుంటారు చూడండి, విల్వాష్టకంలో చెప్తూ ఉంటారు, సర్వతత్వాత్మకం సాంబం సర్వతత్వ విదూరకం సర్వతత్వ స్వరూపంచ. సర్వతత్వాత్మకుడు ప్రకృతి అంబుడు అంటే ప్రకృతితో కూడుకున్నవాడు, సర్వతత్వానికి కనపడే ఈ జగత్ అంతటికి వేరైన వాడు, వేరుగా ఉన్నవాడు, జగత్ స్వరూపుడై జగత్తు వేరుగా ఉన్నాడు. సర్వతత్వ స్వరూపం ఆయనే. అటువంటి శివునికి నమస్కరిస్తున్నాం, ఏక బిల్వం శివార్పణం అంటారే. ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో కూడా వశిష్ఠ మహర్షి, ఈ విశ్వమే ఆయన యొక్క ప్రత్యక్ష రూపమయ్యా. అయితే ఏష సర్వమిదం విశ్వం నా విశ్వం చ ఏష సర్వగః. అయితే అతడు విశ్వరూపముగా అవటలేదు, సర్వభూతములను తానై సర్వసాక్షి అనగా వేరే ఈ ప్రత్యక్షంగా ఉన్న విశ్వమే అతని యొక్క రూపం. అయితే ఆయన విశ్వంతో అవటం లేదు. ఆర్నమెంట్ గా కనపడుతున్నది బంగారమే అయినప్పటికీ బంగారం ఆర్నమెంట్ గా అవట్లా. మన కౌశిక హరిశ్చంద్రుడు వేషం వేస్తున్నప్పటికీ హరిశ్చంద్రుడుగా కనిపిస్తున్నది కౌశికే అయినప్పటికీ కౌశిక హరిశ్చంద్రుడు అవట్లా, అవట్లేదు కదా. అలాగే ఈ విశ్వరూపుడు, విశ్వమే రూపముగా కల పరమాత్మ విశ్వరూపుడుగా అవట్లా, తాతదంగానే ఉన్నాడు. ఓ రామచంద్ర, మరొక స్టేట్మెంట్ ఇస్తున్నాను విను, ఉన్నది అతను ఒకడేనయ్యా. విద్యతే హి ఏషయే వైకో నతు విశ్వాభిదాస్తి దృక్. అసలు ఈ విశ్వంలో ఈ విశ్వము అతను ఒక్కడే ఉన్నాడు, మిగతాదంతా బ్రహ్మమే, భ్రమయే, చిన్మాత్రమే, మిగతాదంతా కల్పనయే, అంటే విజువలైజేషన్ వంటిదియే, కళలో చూసేది వస్తువు వంటిదే. కళల్లో చూచిన దానిలో సత్యం ఏమండి? కళ అనే ప్రాసెస్ లో సత్యం ఎవరు? కళలో కనపడేది ఏది సత్యం కాదు, కళలో ఉండి చూచేవాడు సత్యం కాదు, ఆ కళ ఎవరిదో అతను మాత్రమే సత్యం కదా. అట్లాగే ఇక్కడ కూడా ఈ విశ్వమంతా పరికించి చూస్తే విశ్వనాథుడు పరమాత్మ మాత్రమే సత్యం, మిగతాదంతా స్వప్నం వలె అలీకము, ఇల్యూషన్, ఏ కైండ్ ఆఫ్ ఎ విజువలైజేషన్ అంతే. అటువంటి పరబ్రహ్మము అన్ని దేహాల్లో ఉంటూ ఏ ఒక్కడికి ఎక్కడో వేరైన వాడై కాకుండా అద్వితీయుడై ఏ ఒక్కరికి దూరమైన వాడు కాదు, నచ్చ దూరే అవస్థితే సర్వదేహాల్లో ఉంటూ ఆయన శాస్త్రాల చేత చిన్మయ బ్రహ్మము, పరబ్రహ్మము, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, సూర్యుడు, ఈ రోజు మనం స్తోత్రం చేసాము చూడండి, సూర్య భగవానుడు, ఈ పేర్లతో శాస్త్రాల చేత జగన్మాత ఇత్యాది విశేషాల చేత ఆయన స్తోత్రం చేయబడుతున్నారు. స్వామి రామచంద్రుడు అడుగుతున్నారు. అయ్యా యద్గురు, ఇప్పుడు మీరు చెప్పిన దానికి నాకు మరొక అనుమానం వస్తుంది. పాపి వదంతి ఆద్యది అద్యది చేతన మాత్రకం, బాల అపి వదంత్యేతత్ యతి చేతన మాత్రకం, జగదిచ్చేవ కైవ అత్ర నామశ్చాదుపదేశత. మీరు చెప్పేదాన్ని బట్టి ఈ విశ్వమంతా చైతన్య భగవాన్ యొక్క ప్రత్యక్ష రూపమే అంటున్నారు కదా. ఈ జగత్తు అందరూ చూస్తున్నారు, పిల్లలు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. కాబట్టి దీనిని ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళంతా కూడా పరమాత్మని గ్రహించి ఉండాలి కదా. విషయమే పరమాత్మ యొక్క రూపం అయినప్పుడు అందరూ కూడా పరమాత్మ గురించి గ్రహించి ఉండాలి కదా. మరి వేరుగా పరమాత్మయ్యా ఇది పరతత్వమయ్యా అని తమ వంటి గురువులు మా వంటి వారికి ఉపదేశించవలసిన అవసరం ఏంటి? ఈ విశ్వమే పరమాత్మ అయినప్పుడు అప్పుడు వశిష్ఠ మహర్షి అంటున్నాడు, విశ్వమే విష్ణువు, విశ్వమే పరమాత్మ అన్నప్పుడు ఈ ప్రపంచంలో కలిగే ఈ జగత్తులో లౌకిక దృష్టికి లోక దృష్టికి, లోక దృష్టి పారలౌకిక దృష్టి అని రెండు రకాలండి. లౌకిక దృష్టి అంటే లోక వ్యవహారములకు సంబంధించిన దృష్టి. హౌ ఐ బిహేవ్ ఇన్ ద ఆఫీస్, హౌ ఐ బిహేవ్ విత్ ద ఫ్రెండ్స్, విత్ ద ఫ్యామిలీ, విత్ ఇన్ వేరియస్ సిచ్యువేషన్స్, ఈ ప్రపంచంలో నా దృష్టి ఎలా ఉంటుందని ఇది లౌకిక దృష్టి. పారలౌకిక దృష్టి అని ఇంకోటి ఉంది, పార ఆర్థిక దృష్టి. పరతత్వ దృష్టిగా ఎలా కనబడుతుంది ఇది? ఒకతను నాకు స్నేహితుడు అండి, మన కౌశిక్ గురువు గారు అంటాడు కాబట్టి కాసేపు ఆయన నేను గురువు ఆయన శిష్యుడు అనుకున్నాం. ఇప్పుడు శిష్య దృష్టితో నేను ఆయన్ని చూస్తాను. ఇది లౌకిక దృష్టి. పారలౌకిక దృష్టి నా ఆత్మయే నాకు కౌశిక్ అనబడే రూపంగా అనుభూతమవుతోంది, అలాగే ఈ శ్రోతల రూపంగాను సర్వ జనుల రూపంగాను నాకు కనపడే అందరి రూపంగాను నేనే నా ఆత్మయే ఈ ఆ రూపంగా ఉంది, లేక పరమాత్మయే నా రూపంగాను తదితరుల అందరి రూపంగాను ఏకస్థమై ప్రకాశిస్తోంది. ఇది పారలౌకిక దృష్టి. సో ఈ విశ్వమంతా లౌకిక దృష్టితో భౌతిక దృష్టితో ఏ అనేకత్వం కనిపిస్తోందో, ఏ పరిణామత్వం కనిపిస్తోందో అది కాదు పరమాత్మ అని నేను అన్నది. ఈ విశ్వం పరమాత్మ స్వరూపము అంటే అది కాదు. ఎందుకనంటే చిదాత్మ లేక చిద్వస్తువు సర్వవేళల పరిణామరహితంగా ఉంటుందయ్యా. ఇప్పుడు నేను అనేది ఉంది కదా, జాగృతిలో నేను అనేది అనుభవిస్తున్నాం. స్వప్నంలో ఈ నేను కాకుండా స్వప్న సదృశమైన ఒక నేను అనుభవిస్తున్నాం. సుషుప్తిలో నేను అనేది లేదు, కానీ నేను అని ఏది అనుకుంటోందో అది ఉన్నది. కాబట్టే ఆయన నిద్ర లేపగానే లేచి ఆ నేను ఇక్కడే పడుకున్నాను అని అరుస్తున్నాడు. అంటే నేను అనేది సైలెంట్ గా మౌనంగా ఉన్నదనమాట. ఆ నేను ఎవరి యొక్క ధారణయో అతను ఉన్నారు, అతను కదా పరతత్వం. అతడు చిదాత్మ. అటువంటి చిదాత్మ జాగృత స్వప్న సుషుప్తుల్లో గాని దేహంలో రాకపోకల చేత గాని ఎటువంటి పరిణామము పొందటం లేదు. అది ఐ జస్ ద వన్ విచ్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ ది సెన్స్ ఆఫ్ ఐ దట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్. అది ఈ జగత్ రూపంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ అనేకత్వంగా కనిపించేది పరమాత్మ యొక్క రూపం కాదు. ఈ జగత్తులో వస్తువులు, ఈ సంసారము పరమాత్మ యొక్క రూపము అనుకుంటే సంసారానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ కొంచెం కూడా కలగదయ్యా. ఇప్పుడు ఒక వ్యక్తిని చూస్తాం, ఆ వ్యక్తిలో గుణములు ఉన్నాయి. గుణి ఉన్నాడు, గుణి గుణములు తానవై ఉన్నది ఉన్నాడు. అంటే గుణములు ఏ ఒక్కటి ఆయన యాట్రిబ్యూట్ చేయడం. ఒక యాక్టర్ ఉన్నాడు, రకరకాల రసాలు ప్రదర్శిస్తాడు, కోపము ఆవేశము ఆ ఒక్కటి అతను అవట్లేదు కదా. అలాగే మనం చూచే ఎవరు కూడా ఆ గుణములు కావట్లా, గుణములకు ఆవలు ఉన్న సాక్షి రూపం గుణాతీతస్య ఉచ్యతే. ఆ గుణములకు ఆవలు ఉన్న స్వరూపం పరమాత్మ స్వరూపం. ఈ మార్పు చెందే వస్తువుల్లో పరమాత్మను వెతకకూడదు, ఈ మార్పుకు సాక్షి అయి ఉన్నాడే అతను పరమాత్మ. ఇది అందరిలో పరమాత్మను చూడు అంటే పరమాత్మ ఎక్కడున్నాడు? గుణములకు సాక్షి అయి గుణములను ఆపరేటర్ అయి ఉన్నారు. ఆపరేటర్ గుణముల యొక్క కమెన్స్మెంట్ కన్నా ముందే ఉన్నారు. ఆ ముందున్న స్వరూపం ఏదైతే ఉందో అది పరం, పరమాత్మ స్వరూపం. అందుకని గుణములు కాదు. అలాగే జగత్ మార్పు చేర్పులు చెందేటువంటి ఈ జగత్ పరమాత్మ రూపం కాదు. భౌతిక దృష్టితో అనేకత్వంతో కనిపించే దృశ్యాన్ని పరమాత్మ అని అనుకోవద్దు. నేను ఈ దృశ్యం, ఈ విశ్వము పరమాత్మ స్వరూపమే అన్నప్పుడు ఈ కనబడే అనేక రూపములైనటువంటి వస్తువుల డిఫరెన్సెస్ కలిగిన దృష్టి పరమాత్మ తత్వం కాదు. పరమాత్మ ఎప్పుడు పరిణామరహితం. పరమాత్మయే వేరు వేరు రూపములుగా పొందుతున్నారు అనే అభిప్రాయం ఉన్నంత వరకు ఈ జీవుని పట్ల సంసారం కొంచెం కూడా ఉపశమించదు. అసలు సంసారము అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు విఘ్నులు అనేకత్వాన్ని చూడటమే, అనేకత్వానికి సంబంధించిన దృష్టిని కలిగి ఉన్నటువంటి జీవుని యొక్క దృష్టియే సంసారం. అంతకుముందు ఏం లేదు. అటువంటి అనేకత్వ సంబంధమైనటువంటి దృష్టి పశుతుల్యం అంటారు. పశువు కూడా ఉన్నది. అటువంటిది, అట్టి ఆలోచన విధానమే ఇక్కడ అనేకత్వం ఉన్నది అన్నటువంటి ఆలోచన విధానమే జనన మరణాది ప్రయోజన ఫలితాలన్నీ కలిగిస్తున్నాయి. ఈ అనేకత్వంలో, ఈ భిన్నత్వంలో ఒకనొక ఏకత్వం ఉన్నది. నీకు భిన్నంగా అనేక మందిలో కనిపించే దానిలో ఒకనొక ఏకత్వం సర్వదా వేయించేసి ఉన్నది. మహనీయులు తమ యొక్క సాధన యొక్క ప్రయోజనంగా ఆ ఏకత్వాన్ని దర్శించిన వారై సర్వ జీవరాశుల్లోనూ సర్వమునందు ఏకత్వం సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, అందరిలో సమానంగా ఉన్నటువంటి, పరివేష్టించి ఉన్నటువంటి ఏకతత్వాన్ని. ఏకమే అనేకంగా కనిపిస్తోంది, అంతేకాని అనేకముగా అవలేదు అన్న దృష్టి చేత ఈ ఈ విశ్వమే విష్ణువు అన్నది అర్థం చేసుకోవాలి. అంతేకాని ఈ దృశ్యంలో ఉండే అనేకముగా ఆత్మ అగుతున్నది అని భ్రమ పడవద్దు. ఎందుకంటే అటువంటి దృష్టి వల్లే ఈ సంసారం అంతా నెత్తి మీద కూర్చి పడుతోంది కనుక. ఓ రామచంద్ర, నీవు వర్ణించినట్టుగానే ఈ జీవుని యొక్క స్థితిని చూచావా? అసురజ్ఞో హి అమూర్తోపి. ఈ జీవుడు వాస్తవానికి అమూర్తి, అంటే రూపరహితుడు. ఏమంటే కదిలే శరీరానికి రూపం ఉంది కానీ కదిలించేవానికి రూపం లేదు కదా. కదిలించేవాడు కదా ఈ జీవుడు, దేహాన్ని కదిలించేవాడు కదా. కదిలించేవాడికి రూపం ఎక్కడుందండి? ఇతను, ఈ జీవుడు అజ్ఞానం చేత కదిలే రూపమే నేను అనుకుంటున్నాడు. చిన్నప్పటి నుంచి ఒక రకంగా ఉన్నాను, ఇప్పుడు మరొక రకంగా ఉన్నాను, ముసలాడైతే ఇంకొక రకంగా ఉంటాను, దేహం పోయిన తర్వాత ఇంకో చెప్పరాని రకంగా ఉంటాను అన్నది ఏ భ్రమ. అటువంటి అట్లా భావించేవాడు పశువుతో సమానం అయ్యా. అందుచేత అట్లా అగ్నిడు అవటం చేతనే సర్వ దుఃఖాలు వచ్చిపడుతున్నాయి. తనను తాను శరీరంగా భావన చేస్తూ శరీరిగా భావన చేయలేకపోతున్నాడు, శరీరిగా భావన చేయలేకపోతున్నాడు. ఫలితంగా అనేక దుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఎందుచేత చెప్పు? నేను ఈ శరీరమును, ఈ నా ఇంద్రియ అనుభవములు వాస్తవం, ఇతరులతో నాకు ఏర్పడుతున్నటువంటి సంబంధ బాంధవ్యాలు సత్యము అని భావించడం చేతనే సంసారము అనేది ఏర్పడుతుంది. ఇతడు ఈ జీవుడు చేస్తున్న పనేంటి? స్వస్వరూపానుభవం సర్వమునకు అతీతము, దేహమునకు, మనసుకు, బుద్ధికి, చిత్తమునకు, జగత్తుకు, జగత్ సంబంధములకు, వ్యవహారములకు అన్నిటికీ అతీతమై, అంటే హయ్యర్ స్టేట్ ఏ స్వస్వరూపం అయితే ఉన్నదో అటువంటి స్వస్వరూపాన్ని వదిలి ప్రతిబింబ సత్యాన్ని చూసుకుంటూ మనస్సులో లేక అంతఃకరణంలో ఏవైతే ఏ కల్పనలలో తన యొక్క స్వరూపం కనిపిస్తుందో దానిని చూసుకుని, నేను బుద్ధుడిని కదా, నేను సంబంధికుతుంది కదా, ఇవి నాకు సంబంధించినవి కదా, వీటి నా ఆనందాలు దుఃఖాలు ఈ దృశ్య వ్యవహారాల మీద ఆధారపడి ఉన్నాయే కదా అనేటువంటి భావనను ప్రవృద్ధం చేసుకుని సర్వ అనర్థాలు అనుభవిస్తున్నాడు. ఇందుకు బహిర్ముఖ వృత్తులే ఇందుకు కారణం. కాబట్టి ఓ రామచంద్ర, ఈ జీవుడు ఈ శరీర తదాప్యం వల్ల అనేక దుఃఖాలు అనుభవిస్తున్నాడు. అందుకని విశ్వంలో అనేకత్వం వల్లే ఇతనికి వచ్చేటువంటి తిప్పలన్నీ వస్తున్నాయి. అందుకని ఈ విశ్వమే పరమాత్మ అన్నప్పుడు ఇందులోని అనేకత్వము పరమాత్మ అనుకోవద్దు, పరమాత్మ అనేక రూపాలుగా అయ్యాడు అని భ్రమ చెందవద్దు. పరమాత్మ ఎప్పుడు ఏకమే అయి ఉండి అనేకంగా నాకు స్ఫురిస్తున్నారు అన్నది అన్న దృష్టిని నువ్వు పెంపొందించుకోవాలయ్యా. ఈ బహిర్ముఖ బాహ్యాన కనిపించేటువంటి సహజీవుని యొక్క స్వరూపము గుణము అంతతో పరిమితం చేయకుండా దీనిని క్రాస్ చేసి ఆవల ఉన్నటువంటి మనకు కనిపించే అందరిలో ఏకత్వమై ఉన్నటువంటి నాలో కూడా ద్రష్టగా నాలో కూడా నాలోను తదితరులోను సర్వదా ఏకమై ఉన్న తత్వం ఏదైతే ఉందో భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని పరమాత్మ రూపము అంటారు, విశ్వేశ్వర రూపము అని గ్రహించింది. ఆయనే పరాత్పరుడు, ఆయనకే బ్రహ్మము అని పేరు పెట్టారు శాస్త్రకారులు. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చ అస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరాపరే. నాయన, ఆ పరాత్మరుడైనటువంటి పరబ్రహ్మము ఎవరైతే అనేకంగా కనిపిస్తున్నప్పటికీ ఏకంగా అనిపించగలిగినటువంటి ఆ పరతత్వం ఏదైతే ఉందో, ఒకసారి జిల్లమ్మడి గారు అన్న అమ్మగారు ఎవరో ప్రశ్నించారు, అమ్మా ఈ జగత్ ఏంటి నాన్న, ఇది ఏకరస బ్రహ్మమేనా, ఏకరస బ్రహ్మమే అంటే అందరూ పరబ్రహ్మ స్వరూపులేనా, అందరూ కూడా ఒకే పరబ్రహ్మ స్వరూపం. నేను చెప్పేది ఏముంది, వేదాలు ఉపనిషత్తులు మహనీయులు ఋషులు అనేక సార్లు చెవుల్లో వినిపి మార్మోగేటట్టు వినిపిస్తూనే ఉన్నారు కదా, మరి అమ్మా నీకు అనేకత్వం కనిపించడం లేదా? నాకు కనిపిస్తోంది నాన్న. మరి నీకు కనిపిస్తున్నప్పుడు అనేకత్వం, ఇది అనేకత్వమే కదా? కాదు నాన్న, అనేకత్వంగా కనిపిస్తూ నాకు ఏకముగా అనిపిస్తోంది అంటే, ఎప్పుడైతే మనసు పరిశుద్ధమవుతుందో అటువంటి వ్యక్తి అటువంటి మహనీయుడు మనలాగానే అనేకాన్ని చూస్తూ ఉంటాడు. అనేకంగా కనిపిస్తూ ఆయనకి ఏకముగా అనిపిస్తూ ఉంటుంది, అంటే కనిపించేది ఇంకో రకంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ అనేకంగా కనిపించే విశ్వము వెనక ఏకత్వం ఉన్నది, ఆ ఏకత్వము సత్యం, అనేకత్వం భ్రమ, అనేకత్వమే సంసారం. ఆ అనేకత్వం ఎందుకు అనుభవం అవుతుంది? స్వస్వరూపానుభవాన్ని వదిలి ప్రతిబింబంతో సమానమైనటువంటి నేను ఒక జీవుడను, ఇదంతా అనేక వ్యవహారములచే బద్ధుడను పరిమితుడను, దేహం చే పరిమితుడను అనే ప్రతిబింబ సత్యాన్ని, ప్రతిబింబ అంతఃకరణ చైతన్యాన్ని ఆశ్రయించడం వల్ల అనేక ఆనందాలు పొందుతున్నాడు. అంటే సూర్యుడు ఆకాశంలో వెలుగుతూ నేను ఆకాశంలో వెలుగుతున్నాను అనేది మర్చిపోయి తటాకంలో ప్రతిబింబిస్తున్నటువంటి సూర్య బింబం ఏదైతే ఉందో, అయ్యో నాకెంత కర్మ పట్టింది, ఈ జలంలో ఇరుక్కున్నాను, ఈ జలం తరంగాల చేత కదల్చబడుతూ ఎక్కడో కొట్టుకుపోతున్నాను అని అనుకుంటే అది వాస్తవమా శుభప్రదమా అండి? కాదు కదా. ఇప్పుడు పరమాత్మ స్వరూపుడైన ఈ జీవుడు కూడా నేను జీవుడినై అనేక సంబంధాల్లో బాంధవ్యాల్లో అజ్ఞానాల్లో చిక్కుకున్నాను అని అనుకోవటం ఎటువంటిదంటే, సూర్యుడు జలంలో తన ప్రతిబింబం కదులుతా ప్రతిబింబం చూసి చూసి ఈ నీళ్ళలోంచి ఎట్లా ఒక్కొక్క కొట్టుకుపోతున్నానే నేను, నాకు ఈ కర్మ పట్టింది అనుకోవడం లాంటిది. చూసారా, ఈ జీవుడు సర్వదా స్వస్వరూపం దృష్ట్యా పూర్ణుడై ప్రకాశిస్తున్నాడు. తన యొక్క అఖండ అప్రమేయ స్వస్వరూపాన్ని ఎప్పుడైతే దర్శిస్తాడో, ఈ విశ్వమంతా తన స్వస్వరూపంగా మార్పు చేర్పులు లేనటువంటి స్వస్వరూపము యొక్క చమత్కారంగా ఆస్వాదిస్తాడో, అప్పుడు ఆ జీవునిలో ఒకనక పూర్ణత్వం ప్రకాశిస్తోంది, పూర్ణ స్వభావుడవుతున్నాడు. ఆహా, నేను పూర్ణుడను, శుద్ధుడను, నిత్యుడను కదా, ఐఆమ్ కంప్లీట్ బై మైసెల్ఫ్. నేను ఈ జగత్ అనబడేటువంటి దోషం చేత స్పృశించబడని వాడును. స్వప్నం మన అంటుకుని మన మార్చేస్తుందండి, స్వప్నం కాసేపు ఉండిపోయేది కదా, ఈ జగత్ కూడా అటువంటిదే కదా, జాగృత స్వప్నాలు ఒకటే కదా. నిత్యుడను, అన్ని సందర్భాల్లో ఉండేవాడిని, సదాశివుడను. ఐఆమ్ ఇన్ ద పాస్ట్, ఐఆమ్ నౌ, ఐఎమ్ గోయింగ్ టు బి యాజ్ ఐఆమ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. అనేటువంటి అవగాహనతో తత్వ సాక్షాత్కారం పొందుతున్నాడు. ఎప్పుడైతే తత్వ నేను చెప్తున్నటువంటి వాక్యాల చేత, గురువాక్యముల యొక్క ప్రభావం చేత, తత్వశాస్త్రముల పరిశీలన చేత, స్వకీయమైనటువంటి శాస్త్ర ప్రవచితమైనటువంటి సాధనల చేత నిర్మలమైన స్థితిని పొందుతాడో, అప్పుడు నేను పూర్ణుడను, శుద్ధుడను, నిత్యుడను అనే అవగాహనకు వస్తున్నాడు. అలా వచ్చినప్పుడు అతను తత్వ సాక్షాత్కారం పొందాడు అని అంటున్నాం మనం. అటువంటి అవగాహన చేత ఇక శోక మోహాలు ఉండవు. భిద్యతే హృదయ గ్రంథి, చిద్యంతే సర్వ సంశయా, క్షీయంతే తస్య కర్మాణి, తస్మిన్ దృష్టే పరాపరే. అటువంటి పరాపర దృష్టి, పరాత్పర బ్రహ్మమును ఎరిగినటువంటి దృష్టి సంపాదించుకున్న వాడికి యొక్క హృదయ గ్రంథులన్నీ విచ్ఛిన్నమైపోతాయి, సందేహాలన్నీ తొలగిపోతాయి. సంచిత కర్మలు ఉండవు, ఆగామి కర్మలు ఉండవు, ఇంకో కర్మలు ఉండవు. కర్మల చేత నేను బద్ధుణ్ణి అనే భ్రమ తెలిగిపోతుంది. అప్పుడు ఈ జీవుడే శివుడైపోతున్నాడు. ఎంతంత కాలం అయితే నేను ఒక రక్తమాంస భూమికలతో నిర్మించబడినటువంటి దేహము అనే గుడి వంటి వాడిని, ఈ దేహం చేత ఏర్పడిన సంబంధముల చేత విడిన వారు, వారు పరాయి వారు, ఇది నేను పొందాలి, అది నేను పొందలేకపోయాను, వీళ్ళు ఇటువంటి వాళ్ళు, వాళ్ళు అటువంటి వాళ్ళు, నేను ఇటువంటి వాడిని, ఇటువంటి భావాలన్నీ నేను పరమాత్మ స్వరూపుణ్ణి అన్నటువంటి ఈ నాతో సహా ఈ కనపడేదంతా పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపమే, సర్వ జీవరాశుల్లో సర్వదా సమంగా వేచేసి ఉన్నటువంటి తత్వమే అని గ్రహించినప్పుడు ఇవన్నీ పోతాయి. హృదయ గ్రంథులు, కుసంస్కారాలు విచ్ఛిన్నమైపోతాయి. నేను దేహాన్ని అనే భ్రమ పోతుంది. దుర్భావాలన్నీ తొలగించబడతాయి. సందేహాలన్నీ పోతాయి. ఇంకా కర్మ, సంచితం, ఆకామి ఇవన్నీ ఉండవు. కనుక రామచంద్ర, నేను ఎవరు, ఏది అయి ఉన్నాను, ఏది కాకపోయే ఉన్నాను, ఈ దృశ్యం ఏమిటి అన్నది గ్రహించినప్పుడే ఈ జీవుని జాజ్యం మొదలంతలా తొలగుతుంది. ఈ విశ్వమంతా స్వస్వరూప యొక్క అఖండ అప్రమేయ చమత్కారమే గాని విశ్వము కావటల స్వప్నంలో స్వప్నం నాడవచ్చు. నేను స్వప్నంగా అవుతున్నానా, స్వప్నంలోనే ఒక రూపాన్ని అవుతున్నానా, అవట్లేదు కదా. అదే అలాగే జగత్, ఈ జాగ్రత్త కూడా నాదే. ఇందులో స్వప్నంలో కనిపించే వాళ్ళందరూ సమస్వరూపులే కదా, స్వప్న సదృశ్యమే కదా. జాగ్రత్త అంతా జాగ్రత్త పరిమితమే. ఈ జాగ్రత్త స్వప్నములకు ఆవల ఉన్నటువంటి కేవల సాక్షిని నేను కాని, ఐఆమ్ ది ఎక్స్పీరియన్సర్ ప్రయర్ టు కమెన్స్మెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, ఛాన్స్ ఎక్స్పీరియన్సెస్ అని ఎప్పుడైతే ఈ జీవుడు గ్రహిస్తాడో అన్ని జాజ్యాలు తొలగిపోతాయగా, అప్పుడు ఈ జీవుడే శివుడై ప్రకాశిస్తున్నాడు. జీవో శివ అన్నటువంటి పరమసత్యం బయలుపెడుతుంది. అప్పుడు రామచంద్రమూర్తి అంటున్నారు, స్వామి మరి మా చిత్తానికి ఈ అనేకత్వం అనేటువంటి ఒక రోగం పట్టుకుంది కదా, ఈ దృశ్యానికి సంబంధించిన అశాంతి సర్వదా మాకు ప్రాప్తిస్తూనే ఉంది, ఈ దృశ్యము భ్రాంతి అని మామూలుగా మనం చెప్పుకున్నప్పటికీ మమ్మల్ని మాత్రం ఇవి బాధిస్తూనే ఉన్నాయి. అందుచేత ఏదైనా గొప్ప తపస్సు, గొప్ప ధ్యానము, ఏదో కార్యక్రమం చేసి దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ను మేము తొలగించుకోవాలి కదా, ఏ ప్రయత్నం చేత మేము దీన్ని ఈ దృశ్యము అనే జాజ్యాన్ని ఇక్కడ అనేకత్వముని అనుభూతం పొందటము అనే మానసిక జాజ్యాన్ని తొలగించుకోవడం ఎట్లా, ఏ హఠ ప్రయోగం అయినా దేనికైనా మేము సిద్ధమే, ఉపాయం చెప్పండి స్వామి. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, ఓ రామచంద్ర, ఎప్పుడైతే ఈ చిత్తము దృశ్యం వైపు ప్రసరింప చేసుకో ప్రసరించకుండా చేస్తావో మరుక్షణం ఇది ఈ దృశ్యం లేకుండా పోతుంది కదా. దృశ్యము మిథ్య భ్రాంతి వల్లే కలుగుతోంది అనేటువంటి జ్ఞానం లేకపోతే, అనే జ్ఞానం ప్రవృద్ధం కాకపోతే ఇది బహిర్ముఖం అవ్వకుండా ఉండే ప్రసక్తే ఉండదు, ఇది ఎప్పటికీ వృత్తులు కలిగి ఉంటుంది. సో చిత్త వృత్తులను నిరోధించాలి. చిత్త వృత్తులు ఈ కనపడేదంతా మిథ్యా భ్రాంతి అనే జ్ఞానం సంపాదించుకోకపోతే చిత్తానికి వృత్తులు పొందకుండా ఉండే శక్తి ఉండదు, చిత్త వృత్తులు నిరోధించలేవు. రోగ చిత్త వృత్తి నిరోధక అని చెప్పారే పతంజలి గారు. వృత్తి ఉన్నంత వరకు, యావకేషన్ ఉన్నంత వరకు ఈ దృశ్యం శాంతించడం అనే ప్రసక్తే లేదు. ఎప్పుడైతే కనపడేదంతా మిథ్యయే అనే జ్ఞానం ప్రవృద్ధమవుతుందో అప్పుడు స్వభావ సిద్ధంగా చిత్ స్వరూప మోక్షం లభిస్తుంది. స్వామి, అటువంటి ఈ దృశ్యము మిథ్యయే అనేది ఏదైనా ధ్యానం చేతనో యోగ సాధన చేత హఠం చేత సంపాదించుకోమంటారా? వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, రామచంద్ర, చిత్తమును బాహ్యం వైపు ప్రసరించకుండా ఏ హఠంతోనో బలవంతంగా ఒకవేళ బలవంతంగా నిరోధిస్తామనుకో, ఈ దృశ్యం యొక్క దర్శనం ఆగదయ్యా, దృశ్య శాంతి ప్రాప్తించదు. ఎందుకంటే ఈ దృశ్యము స్వప్నం వల్లే మిథ్యాయే అని దృశ్యం చూస్తూ కూడా దృశ్యాన్ని మిథ్యయే కదా, స్వప్నంలో కనపడే దానిలాగా అనేటువంటి అవగాహన పెంపొందించుకుని పరిపోషించుకుని పరిరక్షించుకోవాలి. అంతేగాని బలవంతంగా ఈ కళ్ళతో నేను చూడను, చెవులతో నేను వినను అని ఈ ఇంద్రియాలని హఠంతో వాటిని నిరోధించినప్పటికీ చిత్త వృత్తులను నిరోధించడం అంత సాధ్యపడేది కాదయ్యా. కాబట్టి జ్ఞాన సముపార్జన, ఏ జ్ఞానం చేత ఈ కనపడేదంతా స్వప్న సదృశ్యంలాగా, నాటకంలోని సంఘటనలాగా, సినిమాలోని సీక్వెన్సెస్ లాగా, నేను సినిమా చూసేవాడిని ఈ ప్రపంచం అంతా సినిమా సంఘటనల వంటిది, నేను నాటకంలో నటించేవాడిని ఇదంతా నాటక రచనలోని రోల్స్ అండ్ డైలాగ్స్ వంటిది అనే అవగాహన చేత దృశ్యము చూస్తూనే దీని వాస్తవ అవాస్తవ రూపం యొక్క అవగాహన చేత ఇది దీని పట్ల మోక్షము, చిత్స్వరూపము పట్ల అనుభూతి రెండూ ఒకేసారి లభిస్తాయా? అందుచేత ఓ రాఘవ, ఏ హఠం యోగంతోనో ఈ దృశ్యమును తిరస్కరించినమా అంత మాత్రాన పెద్దగా ఒరిగేది లేదు అని గుర్తు చేస్తున్నాను. ఈ కనపడే జగత్తు ఏ విధంగా స్వప్న సదృశ్యమో గమనిస్తూ గ్రహిస్తూ ఇక ఏది ఎట్లాగో అట్లాగే నిర్వర్తించబడును గాక. ఎందుకంటే హఠంతో ప్రయత్నించి కళ్ళతో నేను చూడను, తద్వారా కనబడేదాన్ని జయిస్తాను అనే ఒక ఆవేశము ఒకవేళ ఆవేశంతో ఏదైనా కార్యక్రమం స్టార్ట్ చేయాలనుకుంటే ఈ జగత్ పట్ల అపార్థమే, మిస్కన్సెప్షనే మిగులుతుందేమో అని నేను సాధకులకు జాగరూకులు వహించవలసినదిగా గుర్తు చేస్తున్నాం. హఠయోగం యొక్క అవసరం లేదు. కనపడే జగత్తు ఇది స్వప్నంలాంటిదే, ఇది వాస్తవం కాదు, ఇట్స్ నాట్ అబ్సల్యూట్ ట్రూత్. ఎలా అనుకుంటామండి, ఎదురుకుండా ఉన్న దాని అబ్సల్యూట్ ట్రూత్ కాదని అనుకోవచ్చండి. ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను, ఆ ఉద్యోగం సంబంధించినటువంటి కొన్ని సాధనలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కొంత ప్లేమింగ్స్ ఉంటాయి. అవన్నీ రోల్ రిలేటెడా, నాకు రిలేటెడా? దే ఆర్ ఆల్ అడ్రస్డ్ టు ద రోల్ విచ్ ఐ ఆమ్ నౌ ప్లేయింగ్ ఇన్ ద బ్యాంక్. అంతవరకే కదా, అవి నాకు సంబంధించినవి కావు, బ్యాంకులో నా ఉద్యోగానికి సంబంధించినవి మాత్రమే అని వాటిని సెపరేట్ చేసి చూడవచ్చు కదా. అట్లాగే ఈ జగత్తుని కూడా, ఈ జగత్ జగత్ అనే నాటకంలో జీవుడు అనేది నాది పాత్ర మాత్రమే కాబట్టి ఈ జగత్తంతా నాటకమే కాబట్టి ఈ కనపడేదంతా నాటకీయ చమత్కారమే అన్న దృష్టితో ఈ ప్రపంచంలో ఆయా సందర్భాల్లో పాల్గొవచ్చు కదా, యథాతథంగా ఉండవచ్చు కదా. ఇట్స్ పాసిబుల్ జస్ట్ లైక్ ఎనీబడీ టు పార్టిసిపేట్ విత్ అన్ అండర్స్టాండింగ్ దట్ ఈ ఆల్ దిస్ ఈజ్ ఎ డ్రామాటిక్ ఈవెంట్. అంతే కదండి, పాస్ట్ లో ఎన్నో సంఘటనలు వెళ్ళిపోయినాయి, వర్తమానంలో అనేక సంఘటనలో పాల్గొంటున్నాం, ముందు ముందు అనేక సంఘటనలు కాలగర్భంలో కలిసిపోతాయి, కానీ నేనుగానే ఉన్నా కదా. సో మార్పు చెందనిది మన వెంటే ఉంది, మార్పు చెందేది అది స్వతహాగా లేదు, ఆయా సందర్భానికి అనుచితంగా ఉంది, ఉచిత సందర్భోచితంగా మాత్రమే ఉన్నది. ఇలా మన నుంచి సెపరేట్ చేసి ఈ దృశ్య వస్తువు మిథ్యయే అనే అవగాహన చేత ఒక దృశ్య అతీత స్థితి సొంతం చేసుకోవచ్చు కదా. అదే ఎప్పుడైతే దృశ్యము మిథ్యయే అనేటువంటి అవగాహన ఉంటుందో, తద్వారా చిత్ స్వరూపం యొక్క అనుభూతి, ఐఆమ్ ఎన్ అబ్సల్యూట్ విట్నెస్ ప్లేస్డ్ బియాండ్ వాట్ ఎవర్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ సీన్, ఐఆమ్ ప్రయర్ టు ది కమెన్స్మెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, ఐఆమ్ టచ్ అన్నటువంటి అనుభూతి స్వతసిద్ధంగా లభిస్తుంది. ఎప్పుడైతే దృశ్యం డ్రామా అని డ్రామాగా చూస్తామో, నాటకీయ భావంతో చూస్తామో, స్వస్వరూపం నాటకంలో యాక్ట్ చేసేవాడు నేను యాక్ట్ చేస్తున్నాను అనేది మర్చిపోయి నిజంగా ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఈ అమ్మాయి నన్ను ప్రేమించాలి అని ఇమర్స్ అయిపోయాడు అనుకోండి, ఇప్పుడు అతనికి యాక్చువల్లీ నేను యాక్ట్ చేస్తున్నాను అని తెలియగానే నాటకంలోని సంఘటనలు వగేరా అతన్ని దుఃఖింప చేయవు కదా. అలాగే జగత్తుని విషయాలు కూడా దుఃఖింప చేయవయ్యా. అలాగే ఆత్మస్వరూపం కూడా స్వభావ సిద్ధంగా అనుభూతం అవుతుంది, బికాజ్ అది పరమసత్యం కాబట్టి. మా యొక్క ఈ వర్తమాన ప్రయత్నం అంతా ఏమిటంటే, ఈ జీవునిలో ఇత పూర్వమే సర్వదా వేంచేసి ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మతత్వాన్ని గుర్తు చేయడం. అతనికి ఎప్పుడైతే గుర్తు చేస్తామో అతను దానిని శ్రద్ధతో విని గుర్తు చేసుకుంటే దీనికి అంతటికీ కేవల సాక్షిని, ఇదంతా ఒక డ్రామా వంటిదే అనే విషయం స్వభావ సిద్ధంగా తెలియవస్తుందయ్యా. మా బోధ ద్వారా ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని ఏ జీవుడికి ప్రసాదించట్లా, జీవుని యొక్క ఆత్మస్వరూపాన్ని స్వస్వరూపాన్ని నిరూపించి చూపుతున్నాం. దట్స్ ఆల్ గురువుగా, దట్ ఈజ్ అవర్ రోల్. అందుచేత మన ఈ యొక్క సంవాదం ఉంది చూచావు, అది పాఠకుడికి చక్కగా ఆత్మతత్వాన్ని గుర్తు చేసి నిద్ర లేపుతుందయ్యా. అప్పుడు రామచంద్రుడు అడుగుతున్నాడు, ఏ మహర్షి, ఎస్మిన్ జీవే హి విజ్ఞాతే న వినశ్యతి సంస్కృతి, ఎవరిని యదానిని జీవుడుగా అవుతున్నాడు అని అనుకోవటం చేత ఈ సంసారము నశించడం లేదో. మీరు చెప్తున్నటువంటి ఏ పరమాత్మ స్వరూపము, జీవుని యొక్క పరమాత్మ స్వరూపుడైన ఇతను, నేను జీవుణ్ణి అయ్యాను కదా అనుకోవటం చేత ఈ సంసార దుఃఖం అంతా నశించటం లేదో, వాస్తవానికి ఆ పరమాత్మ ఎప్పుడు జీవుడుగా అవనేలేదో. వ్యోమరూపీ వసుస్తజ్ఞః స బ్రహ్మన్ పుత్ర కీదృశః, ఎవడు ఆకాశరూపియో అటువంటి సంజ్ఞ గల పరమాత్మ ఎక్కడ ఉంటున్నాడు? అతని వాస్తవ నివాసం ఎక్కడ? సాధు సంగమం సత్శాస్త్రముల వల్ల లభ్యుడవుతాడు పరమాత్మ అని మీరు చెప్తున్నారు కదా, అలా లభించే పరమాత్మ యొక్క స్వరూపం ఏంటి, స్వభావం ఏంటి? వాట్ ఈజ్ హిజ్ నేచర్? పరమాత్మని నిర్వచించి నాకు చెప్ప, మరికొంత నిర్వచించి సుస్పష్టంగా మరికొన్ని విశేషాలతో చెప్పండి స్వామి. ఇప్పుడు వశిష్ఠుడు చెప్తున్నాడు, ఎవరైనా ఒకవేళ ఆ పరమాత్మ అతడే అయితే అతన్నే మేము ఉపాసిస్తాం పరమాత్మగా, మాకు ఉపాసన వస్తువు ఎవరు అనే విషయం కూడా చెప్పండి. ఓ రామచంద్ర, ఒక వ్యక్తి పరమాత్మ అనుకున్నాం, ఒక రూపం పరమాత్మ అనుకోవటం, అది పరిమిత దృష్టి అయ్యా? ఒకవేళ ఇతను మాత్రమే పరమాత్మ, మిగతాదంతా కాదు అనుకునేవాడు పండితుడైనప్పటికీ మా ఉద్దేశంలో మూర్ఖుడే అయి ఉంటాడయ్యా. ఎందుకనంటే జీవభ్రాంతియే ఈ సంసారానికి కారణం కాబట్టి. పరమాత్మ అనబడేవాడు ఒక వ్యక్తి కాదయ్యా, ఈజ్ నాట్ ఏ పర్సన్. ఒక పర్సన్ ని పరమాత్మ అనుకోవటం పరమాత్మ యొక్క ఉపాసన యొక్క పూర్ణస్థితి కాదు అని గుర్తు చేస్తున్నాను. ఒక వ్యక్తిని ఎరిగినంత మాత్రాన పరమాత్మ తత్వం తెలియదయ్యా. ఈ జీవుడు తన జీవ స్వభావాన్ని విడిచిపెట్టి పరమాత్మ భావాన్ని గ్రహించి తద్వారా ఈ దృశ్య విషయ వేగాన్ని శాంతింపజేసినప్పుడు దుఃఖములన్నీ ఉపశమిస్తాయ్యా. సో నేను జీవస్వభావాన్ని వదిలిపెట్టి పరమాత్మ తత్వాన్ని పరమాత్మ స్వభావాన్ని ఆశ్రయించాలి అన్న ఉద్దేశంతో ఎవరైతే ప్రయత్నిస్తారో, తునికి పుచ్చుకుంటారో, వారు ఈ వారి పట్ల ఈ జన్మ ఈ సంసారము నశిస్తుంది. అటువంటి ఉత్తమ స్వస్వరూప ఆస్వాదనే సాధు సంఘము సత్శాస్త్రముల యొక్క ఆశయం. కాబట్టి పరమాత్మ స్వరూపం ఎటువంటిది అంటే, ఈ జీవుడికి కూడా సాక్షి అయి ఉన్నది, జగత్ అనుభవములన్నిటికీ సాక్షి అయి ఉన్నది. ఇట్లుండి ఒక నాటకంలో ఒక ఆయన యాక్ట్ చేస్తున్నాడు, ఆ యాక్ట్ చేస్తున్న రోల్ కి సాక్షి ఎవరు? ఆ ఒరిజినల్ పర్సనాలిటీ, ఒరిజినల్ పర్సన్. మరి నాటకంలో కనిపించేది రోల్, నాటకంలో కనిపించేది రోల్, ఆ రోల్ కి నేను సాక్షిని అనేది ఇక్కడ సమన్వయించుకుంటే ఈ జీవుడు ఈ ప్రపంచంలో నా పాత్ర అయినటువంటి ఈ జీవుడు అన్న దానికి నేను వేరుగా దీనికి అతీతంగా అప్రమేయంగా సాక్షిగా ఉన్నాను అని ఎవరు గ్రహించి ఆస్వాదిస్తారో అదే పరమాత్మ యొక్క నివాసస్థానం, అనగా పరమాత్మ యొక్క నివాసస్థానం స్వస్వరూపమే. అంతకు మించి పరమాత్మ స్వరూపుడు అవ్వలేదు. అంతేగాని పరమాత్మ యొక్క రూపం వర్ణించి చెప్పండి అంటే ఆయన కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, 104 చేతులుంటాయి, 1000 చేతులుంటాయి, కిరీటం పెట్టుకుంటాడు, లేకపోతే కైలాసంలో ఉంటాడు, లేకపోతే వైకుంఠంలో ఉంటాడు అనేది కాదయ్యా. అప్పుడు శ్రీరామచంద్రుడు అంటున్నాడు, స్వామి ఈ జీవుడు అనబడే దానికి సాక్షి అయిన వాడే పరమాత్మ. సో ప్రతివాడిలోనూ ఈ జీవుడికి తన ఈ జగత్తులో నేను వేస్తున్న నాటకంలోని వేషం వంటిది దీనికి సాక్షి అయిన నేనే పరమాత్మ అన్నటువంటి అవగాహనే పరమాత్మ యొక్క వాస్తవ స్వరూపం అని మీరు హింటిస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. బాగుంది స్వామి. సరే అయితే ఇంకా కూడా మరొకసారి కూడా మిమ్మల్ని ప్రశ్నించాలనిపిస్తోంది. పరమాత్మ యొక్క వాస్తవ రూపం ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా వర్ణించండి. మీరు చెప్తున్న విశేషాలు వింటున్నప్పటికీ నా మనస్సు యొక్క మోహం సంపూర్తిగా ఇంకా విడవలేదు కాబట్టి మరలా అదే ప్రశ్న వేస్తున్నాను, పరమాత్మ యొక్క వాస్తవ రూపం ఏమిటో దయచేసి నాకు విశదీకరించండి. మీరు చెప్పే వాక్యాలు విని తద్వారా మేము మనస్సు మనోమోహాన్ని పూర్తిగా త్యజించి పరమాత్మ అంటే జీవత్వాన్ని, నేను జీవుడను అన్న స్వభావాన్ని వదిలిపెట్టి నేను పరమాత్మ స్వరూపుడను అనే మీరు చెప్పి ప్రబోధిస్తున్నటువంటి స్వభావాన్ని పుణికి పుచ్చుకోవడానికి అర్థం చేసుకోవడానికి వీలుగా పరమాత్మ యొక్క రూపం ఏమిటో నన్ను ఉన్నట్టుగా మరొకసారి వర్ణించండి. ఇందాక అతను ఒక వ్యక్తి కాడయ్యా అన్నారు సంతోషమే. ఇంకొక స్పష్టంగా చెప్పండి, మరికొన్ని విశేషాలతో చెప్పండి. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, అంతటా ఉన్నది పరమాత్మయ్యా, దేశాంతరం దూరం ప్రాప్తాయాసం విదో వపుహు. ఏ జ్ఞాన స్వరూపమైతే అంతటా ఏర్పడి ఉన్నదో, ఆ జ్ఞానం యొక్క స్వరూపమే పరమాత్మ యొక్క స్వరూపము. ఏమండి జ్ఞానం యొక్క స్వరూపం అంటే ఎలా అర్థం చేసుకోవాలండి? ఇప్పుడు స్వప్న ద్రష్ట యొక్క ఇంటలెక్చువల్ ఫ్యాక్టర్ నుంచి ప్రస్ఫుటం అవుతున్నదే కదండి. అంటే ఒక రకంగా స్వప్న ద్రష్ట యొక్క జ్ఞాన ప్రదర్శనమే స్వప్నం. ఇప్పుడు స్వప్నంలో ఈ కళ కనేవాడు యొక్క చమత్కారమే కదా కళ. కళలో కళ కనేవాడు ఎక్కడున్నాడు? ఏమోలు ఉన్నాడు. కళ అంతటా ఉన్నాడు కదా. కళ అంతా ఎట్లా ఏ రూపంలో ఉన్నాడు? స్వప్న జ్ఞాన రూపంలో ఉన్నాడు. స్వప్నంలో ఒక పుడి కనిపించిందండి, ఆ పుడి అడవిలోకి వెళ్తోంది, నేను వెళ్తూ ఉన్నాను, అది కాస్త వెనక్కి తిరిగింది, నా వెంట పడింది, అయ్యో అని నేను పరిగెత్తున్నాను. ఈలోగా ఎవరో ఒక స్నేహితుడు కనిపించాడు, ఆయన పెద్ద కర్రపుచ్చును కనిపించాడు, అమ్మయ్య అనుకున్నాను, ఆయన దగ్గరికి వెళ్ళాను, అయ్యా స్నేహితుడా నన్ను రక్షించండి అన్న, వెంటనే ఆ కర్ర ఎత్తాడు, అప్పుడు వెనక్కి పోయింది. ఇప్పుడు ఈ కళలో ఈ పులి ఎవరు, నా కనబడిన స్నేహితుడు ఎవరు, ఆ కర్ర ఎవరు, ఆ అడవి ఎవరు, ఇది యొక్క వాస్తవ రూపం ఏంటి అని కనుక మనం చర్చిస్తే, ఇది స్వప్న ద్రష్ట యొక్క జ్ఞాన రూపమే అనాలి కదా. అతను ఇంటలెక్చువల్ ఫ్యాక్టర్ ఆ విధంగా స్వప్నంలో పులి రూపాలను ఇంకోటి, ఆ స్వప్నంలో స్వప్న ద్రష్ట యొక్క జ్ఞానం ఎక్కడ విస్తరించింది? స్వప్నమంతా నిండి ఉన్నది. అలాగే ఈ జగత్ అంతా ఏ జ్ఞాన స్వరూపంతో నిండి ఉన్నదో, ఏ జ్ఞాన స్వరూపం అంతటా ఆక్రమించుకుని ఒక క్షణంలో ఏ మూలకైనా అందించి ఏ మూలకైనా ప్రసరించి ఉన్నదో, అది ఏ ఆత్మ పరమాత్మ యొక్క రూపం అయ్యా. ఇంకా పరమాత్మ యొక్క రూపం ఏమిటి అని నువ్వు ప్రశ్నించావు కాబట్టి ఇంకా కొన్ని విశేషాలు చెప్తాను విను. ఏ తత్వము యొక్క సమక్షంలో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనబడే కాలము నిత్యయే అయి ఉన్నదో అది అటువంటి బోధయే పరమాత్మ యొక్క రూపం అయ్యా. ఏమండి భూతకాలం అంటే పాస్ట్, వర్తమాన కాలం అంటే ఇప్పుడు ప్రజెంట్, భవిష్యత్ కాలం అంటే ఫ్యూచర్. ఈ మూడు దేని సమక్షంలో నిత్యయే అయి ఉన్నదో అది కండి పరమాత్మ. ఇది ఎలా అర్థం చేసుకోవాలి మనం చూడండి. బాల్యంలో నాలుగో ఏట నేను ఒక టీచర్ దగ్గర మా నాన్నగారు చేర్చారండి. అంటే మా నాన్నగారితో పోట్లాడి ఇష్టం లేకపోయినా అతి బలవంతం మీద టీచర్. ఐదో ఏట అక్షరాభ్యాసం చేశారు. దాంతోపాటు ఒక మహనీయుడు పార్వదేశం గారు అనేటువంటి మహనీయుడి దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి పెట్టారు కూచిపూడి కాబట్టి. ఇప్పుడు బాల్యంలో నేను ఉన్నా కదండి, ఈ నేనులో నేను అనేది అప్పటికీ ఉన్నది. ఇంకా కిందికి పోతే నా జ్ఞాపకశక్తి ప్రసరించినట్టు వరకు మూడో ఏడు ఎప్పుడు జ్వరం రావటం అది కూడా కించిది ఏదన్నా లోలగా కొంచెం ఏమైనా గుర్తుండొచ్చు. బాల్యంలో స్కూల్కి వెళ్ళటం మాత్రం కొంచెం గుర్తుండొచ్చు. ఆ బాల్యంలో అంటే ఇప్పటికి 50 ఏళ్ల క్రితం, ఏ 57 ఏళ్ల క్రితం ఏ బాల్యం ఉన్నదో అక్కడ నేను ఉన్నా కదండి. ఆ తర్వాత ఆ చదువులో ప్రవేశించాం, అప్పుడు కూడా నేనుగానే ఉన్నా కదా. ఎలిమెంటరీ స్కూల్లో ప్రవేశించి చదువుకోవడం ప్రారంభించాను, నేనుగానే ఉన్నా కదా. హై స్కూల్లో ప్రవేశించి 6th class, 7th class, 8th class, 9th class, 10th class ప్రతి క్లాస్ చదువుతూ ఉన్నా. ప్రతి క్లాసు చదువుతున్న ప్రతి సందర్భంలోనూ నా సబ్జెక్టు ఇంప్రూవ్ అవుతుంది. కెమిస్ట్రీలో కొత్త విషయాలు తెలుస్తున్నాయి, ఫిజిక్స్ లో కొత్త విషయాలు తెలుస్తున్నాయి, తెలుగులో కొత్త విషయాలు తెలుస్తున్నాయి, అలాగే ఇంగ్లీష్ లో కొత్త లిటరీ ఆస్పెక్ట్స్, షేక్స్పియర్ మహానుభావుల యొక్క లిటరీ ఫెస్టివేషన్స్ వింటూ ఉన్నా. అంటే ఒక్కొక్క క్లాసు మారుతున్న కొద్దీ నాకు ఇన్ఫర్మేషన్ డెవలప్ అవుతోంది. కానీ నేనుగానే ఉన్నా కదా, నేను అనేది మారలేదు కదా. అంటే అప్పటి నేను అలాగే ఉంది. ఆ తర్వాత కాలేజ్ స్టడీస్, ఆ తర్వాత ఉద్యోగం, తర్వాత భార్య, పిల్లలు, వ్యవహారాలు, సందర్భాలు, అలా చేసి ఇక ముసలవాటి అవుతున్నా. నేను మారలేదు కదండి. ఏదైతే పూర్వకాలంలో ఉండి వర్తమానంలో కాలంలో కూడా యథాతథంగా ఉండి భవిష్యత్తులో కూడా ఉంటుందనుకోండి, యథాతథంగా దానిని త్రికాలంలో ఉన్నది కాబట్టి అది త్రికాలములలో త్రికాలములో దాని పట్ల మించయ్యే అయి ఉన్నాయి. ఈ నేను యొక్క సమక్షంలో పాస్ట్ ఈజ్ ఎన్ ఇల్యూజన్, ది ప్రెజెంట్ ఈజ్ ఆల్సో ఎన్ ఇల్యూజన్, ద ఫ్యూచర్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఎన్ ఇల్యూజన్. దేని సమక్షంలో భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము మించయ్యే అయి ఉన్నదో గో అండ్ సెర్చ్, దానిని పరమాత్మ అంటారు. అంటే పరమాత్మ గురించి నిర్వచనం అడిగారు కదా, అందుకని చెప్తున్నాను అనమాట. పాయింట్ వన్ ఏం చెప్పారు, ఏదైతే జ్ఞాన దృష్టితో అంతటా నిండిపోయి ఈ కారణం నుంచి ఆ కారణం నిండిపోయి ఎక్కడికైనా క్షణంలో వెళ్ళబోతున్నదో, ఈ జగత్తంతా సంచారం చేస్తుందో, దృశ్యమంతా సంచారం ఏర్పడి ఉండి ఒకచోటి ఇంకోచోటి క్షణంలో వెళ్తుందో, అది పరమాత్మ యొక్క రూపం అన్నారు. రెండు, దేని సమక్షంలో పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ కేవలము మిచ్చేయే ఇల్యూజనే అయి ఉన్నాయో, అంటే మూడు త్రికాలాల్లో ఒకే స్వరూపమై ఉన్నదో, ఏది మార్పు చెందటం లేదో. ఇప్పుడు మనం చూసాం కదండి, నా బాల్యం నుంచి ఇప్పటిదాకా నేను అనేదే మారలా. అనుభవాలు మారచ్చు, ఇన్ఫర్మేషన్స్ మార్చచ్చు, ఒకప్పుడు అజ్ఞానిగా ఉండవచ్చు, ఒక వాళ్ళని తిట్టుండొచ్చు, యోగ వాసిష్టం పఠనం చేస్తుంటే ఓ ఆత్మతత్వం ఇది కదా, నేను ఇది కదా, ఇది కాదు కదా అనేటువంటి నూతన జ్ఞానం ప్రారంభమైతే అయి ఉండవచ్చు, అభ్యాసవశంగా కొంచెం ప్రవృద్ధం అయి ఉండొచ్చు. కానీ నేను మాత్రం మారల, జ్ఞానం జ్ఞానిలో నేను, జ్ఞానిగా నేనున్నప్పుడు నేను నేనుగానే ఉంది. నేను కొంచెం కించిత్ పెద్దలు చెప్పిన వాక్యాలు వింటూ ఉండగా కించిత్ ఆత్మజ్ఞానం ప్రభావం అవుతూ ఉండగా, ఆత్మజ్ఞాన అనుభూతి ఆనందం పొందుతూ ఉండగా నేను నేనుగానే ఉన్నాను, నేను ఎప్పుడు మారల. సో మూడు కాలాల్లో మార్పు చెందనిది అది దానికి స్వామి ఏం చెప్తున్నాడు అంటే, వశిష్ఠ మహర్షి ఏని యొక్క సమక్షంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మిచ్చయే అయి ఉన్నదో, కాలము అనే ఫ్యాక్టర్, ది టైం ఫ్యాక్టర్ ఈ జస్ట్ ఇది ఈజ్ బికమింగ్ ఇల్యూజన్. కానీ ఈ ప్రపంచంలో అన్ని కూడా కాలబద్ధం అండి. ఇప్పుడు నేను ఇంకో 1.5 ఇయర్ తర్వాత రిటైర్ అవుతా, కాబట్టి నా ఉద్యోగం కాలబద్ధం, దేహం కూడా కాలబద్ధమే, అభిప్రాయాలు కాలబద్ధమే, వ్యవహారాలు కాలబద్ధమే, పొజిషన్స్ కాలబద్ధమే. ఏ దేహమే కాలబద్ధం అయితే వాటికి సంబంధించిన పొజిషన్స్ గురించి కొత్తగా చెప్పేది ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ కాలబద్ధం. కాలానికి బద్ధం కానిది ఏదైనా ఉన్నదా? ఎస్ ఉన్నది. ద అబ్సల్యూట్ ఐ పరమాత్మ, పరమాత్మ సమక్షంలో కాలం కూడా భ్రమయే. కాలకాల ప్రసన్నానాం కాల కిన్ను కరిష్యతి అని చెప్తారు చూడండి. ఏ మార్పు చేర్పులు చెందండి, ఐ నేను అని భావన చేసే నేను కన్నా ముందున్న పరతత్వం ఏదైతే ఉన్నదో అది పరమాత్మ యొక్క రూపమయ్యా. దిస్ ఇస్ ఐడియా 2, డెఫినేషన్ 2. అది బోధ రూపమా, బోధ రూపం. బోధ రూపం అంటే ఏంటి, అన్నిని అన్నిటికీ తెలుసుకుని తెలుసుకునేటువంటి రూపం అనమాట. దట్ విచ్ హ్యావ్ కెన్ నో ఎనీథింగ్, అది బోధ రూపం. సో ఇట్ విల్ నో సంథింగ్, ఇట్ ఈజ్ నోయింగ్ సంథింగ్ ఈజ్ ఫార్ నెక్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ విచ్ కెన్ నో ఎవ్రీథింగ్, దాన్ని బోధ రూపం అంటారు, తెలుసుకోగలిగిన తత్వం అనమాట, అది పరమాత్మ యొక్క రూపం. అయ్యా మూడో డిఫినేషన్, ఏ ఎరుక ఎందు ఈ జగత్తంతా తేలియాడుతుందో, ఎరుక అంటే ఏంటండి, అవేర్నెస్, తెలుసుకోవటం, యజ్ఞాని యొక్క తెలుసుకోవటం అనేటువంటి చమత్కారంలో ఈ తెలియబడే జగత్తంతా తేలియాడుతుందో, అది తేలియాడుతున్నదో అది ఈ పరమాత్మ యొక్క స్వరూపం. అంటే చిత్ సత్ చిత్తులు, సత్ అంటే ఉనికి, నేను ఉన్నాను. నెంబర్ 2, నేను తెలుసుకోగలను, అది చిత్ అంటారు, చిత్ అవేర్నెస్. ఈ చిత్ అనేది ఉండబట్టి జగత్ అనేది తెలియబోయేది ఉంటుంది. వేదాంత శాస్త్రం అంటాం, వేదాంత శాస్త్రం. వేదాంత శాస్త్రం అంటే ఏంటండి, ఈ జగత్ అంతా తెలియబడేది తెలుసుకునే ఆయన ఉన్నాడు, ఆయన ఉంటే కదా జగత్ తెలియబడేది, తెలుసుకునే ఆయన ఉంటే కదా జగత్. చంద్రమండలంలో ఒక గుంట, ఒక చోట ఒక పెద్ద గుంట ఉండి ఉండవచ్చు అన్నాం, అది తెలియబడేవాడు ఉంటే కదా అది గుంటగా తెలియబడేది. ఆ చంద్రమండలంలో కావచ్చు, భూమండలంలో కావచ్చు, ఏ వస్తువైనా తెలుసుకునేవాడు ఉంటే కదా తెలియబడేది ఉండటం. సో ఎవరైతే తన తెలుసుకునే తెలుసుకునే ఆయన రూపమై ఉన్నాడు కదా, ఈ తెలివి రూపంలో ఈ జగత్ అనేది తేలి ఆడుతోందనమాట. ఏ తెలివి అని సముద్రంలో ఈ జగత్ అనేటువంటి పడవలు, జగత్తులు అనే పడవలు తేలి ఆడుచున్నాయో ఆ తెలివి యొక్క రూపమే పరమాత్మ యొక్క రూపం అయ్యా. దిస్ ఈజ్ డెఫినేషన్ నెంబర్ 4. ఇదే డెఫినేషన్ నెంబర్ 5. అంటే పరమాత్మని డెఫినేషన్ తీసుకొస్తున్నాడండి. దేని ఎందైతే అండి, దేర్ ఈజ్ ఏ థియరీ ఆఫ్ పెర్సెప్షన్. చాలా మంది విని ఉంటారు ఇది. పెర్సెప్షన్ అంటే ఈ ప్రపంచంలో ఏవో సంఘటన జరుగుతుంది, ఆ సంఘటనలు వాట్ మీనింగ్ వీ గివ్ బట్టి అనుభవం అవుతూ ఉంటాయి. ఏమండి ఒక సంఘటన ఉందండి, ఏమిటి రామకృష్ణ ఏమిటి మీకు బుద్ధి ఉందా లేదా అని అనుకోండి, రోడ్డు మీద పోతూ నాకు ఎంత బాధ వేస్తుందని. అదే మా జనరల్ మేనేజర్ అనుకున్నాను, సారీ సార్ నేను బాగానే చేశాను సార్ అంటాం. మరి ఇప్పుడు ఏది తెలియని వాడు అంటే యా నన్ను అంత మాట అంటావు, నీ సంగతి నాకు తెలుసా, నీ యోగ వాసేసిన పుస్తకం రాశాను అని మీరు వస్తాం. అంటే ఇతని దగ్గర ఆ వాక్యం ఒక రకమైన స్పందన నాలో ఉద్దీపింపజేసింది, అతని దగ్గర ఇది మా జనరల్ మేనేజర్ చైర్మన్ ఫోన్ లో ఏమయ్యా నీకు బుద్ధి లేదు ఏంటయ్యా ఇది అన్నాడు అనుకో, ఆ పెద్ద బాస్ అప్పుడప్పుడు చుట్టూ ఇక్కడ జీతం ఇస్తున్నారు కదా అని సార్ సార్ నేను బాగానే చేశాను సార్ అంటాం. అంటే రెండింటిలో బిహేవియర్ డిఫరెంట్ గా లేదు, ఇది పెర్సెప్చువల్ పెర్సెప్షన్ యొక్క చమత్కారం ఈ జగత్తులో. అంటే ఒక సంఘటనకి వాట్ మీనింగ్ వీ గివ్ అన్న దాన్ని బట్టి అది అనుభూతం అవుతుంది. జగత్ అంతా కూడా చూడబడుతూ ఆ చూడబడిన దానికి మన యొక్క మనస్సు చేత దానికి ఒక మీనింగ్ ఇవ్వబడి అనుభవించబడుతోంది. మనస్సే అనుభవిస్తోంది, మనస్సే మీనింగ్ ఇస్తోంది. ఇప్పుడు ఒకనొక తత్వంలో తత్వం నుంచి ఈ ద్రష్ట అంటే వన్ హూ ఈజ్ పెర్సీవింగ్ పెర్సీవర్ చూడబడేది దట్ విచ్ ఈజ్ బీయింగ్ పెర్సీవ్డ్ చూడటం పెర్సెప్షన్ ఈ మూడు కూడా దేని ఎందు స్వతహాగా ఉన్నవి కానప్పటికీ ఉన్నట్టుగా అనిపిస్తోందో అది పరమాత్మ యొక్క రూపం అయ్యా. సో దేనిలో పెర్సీవర్ అనేది ఒక రోలు, ఆ రోల్ కన్నా ముందు వన్ హూ ప్లే దట్ రోల్ ఉండాలి కదా అది పెర్సీవర్ అంటే వన్ హూ ఈజ్ పెర్సీవింగ్ వన్ హూ ఈజ్ గివింగ్ ద మీనింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ వాట్ ఎవర్ ఈజ్ బీయింగ్ సీన్. ఆ మీనింగ్ ఇచ్చేవాడు మీనింగ్ ఇవ్వటానికన్నా ముందే ఉండాలి కదా, వాడు పరమాత్మ. ఆ పరమాత్మ అన్నటువంటి తత్వంలో ఈ ద్రష్ట దర్శనము దృశ్యము పెర్సీవర్ పెర్సెప్షన్ ఆబ్జెక్ట్ బీయింగ్ పెర్సీవ్డ్ వీటిని త్రిపుటి అంటారు. ఇవి వాస్తవానికి పరమాత్మ యందు ఈ మూడు లేకపోయినప్పటికీ ఉన్నట్టుగా అనిపిస్తోందో ఏ తత్వంలో ఆ తత్వమే పరమాత్మయ్య. అంటే చూచేవాడు అనే రోలు ఇందులో బయలుదేరు. ఇప్పుడు స్వప్నం చూస్తున్నామండి, ఇందులో ముగ్గురు ఉన్నారు, స్వప్నము తనదైన వాడు, స్వప్నములో ఉండి చూచేవాడు, స్వప్న దృశ్యం. ఈ స్వప్నంలో ఉండి చూచేవాడిని ఏమంటాం, పెర్సీవర్ అంటాం. స్వప్నంలో ఉండి ఆ స్వప్నం అంతా ఏదేది చూస్తున్నాడో అది దట్ బీయింగ్ సీన్ అంటారు, ఆ ప్రాసెస్ ని పెర్సెప్షన్ అంటారు. ఈ స్వప్నంలో ఉండి చూచేవాడు అతని యొక్క అనుభూతులు ఎవడిలో వాస్తవంగా లేదు పోయినప్పటికీ, ఎందుకంటే స్వప్నం అనేది స్వప్న సాక్షి అయినటువంటి ఆయనలో స్వప్నం అనేది ఒక విజువలైజేషన్, ఒక ఐడియా లాంటిదే కదా, ఊహ లాంటిదే కదా. ఊహ ఆయనలో ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ ఆయనలో ఊహ కూడా లేదు, ఊహ కూడా అతీతుడు సాక్షి. ఆ పరతత్వమే ఆ పెర్సీవర్ కి ముందు ఉన్న తత్వము, పెర్సీవర్ ఎవరిలో ఉన్నదే ఉన్నట్లు అనిపిస్తూ భ్రమింపు చేస్తుందో ఆ తత్వమే పరమాత్మ యొక్క తత్వం అయ్యా అని డెఫినేషన్ ఇచ్చాడు. ఇంకా నెక్స్ట్ డెఫినేషన్, ఈ కనబడే ప్రపంచమంతా ఒక ఇల్యూజన్ లాగా, ఒక అలీకం లాగా, ఒక ఊహలాగా, ఒక స్వప్న సంఘటన లాగా, ఒక కథలోని విశేషాలలాగా అసత్యే అయినప్పటికీ దేని ఎందు ఈ కనపడే దృశ్యమంతా ఈ జగత్తంతా యత సర్వాణి భూతాని దేని ఎందైతే ఈ సత్తు వల్లే ఉన్నట్లే కనిపిస్తోందో, ఇదంతా వాస్తవానికి స్వప్న సదృశ్యమే అయినప్పటికీ ఇదంతా యద్దాని ఎందు ఉన్నదో అది పరమాత్మయ్య, అది పరమాత్మ యొక్క తత్వం స్వరూపం డెఫినేషన్. ఇంకా చెప్తున్నాను నెక్స్ట్ 6th డెఫినేషన్ చెప్తున్నాను. అనాదైనటువంటి ఈ సృష్టి ప్రవాహమంతా దేనిలో విచారూపంగా ఆశిస్తోందో అద్దంలో వస్తువు లేకపోయినప్పుడు ఈ అద్దంలో వస్తువు కనిపిస్తుంది. అలాగే ఏ తత్వంలో ఈ జగత్ అనేది వాస్తవానికి లేకపోయినప్పటికీ ఉన్న ఈ కనబడే జగత్తంతా అసత్యే అయినప్పటికీ సత్వలే యద్దాని ఎందు కనపడుతోందో ఆ తత్వమే పరమాత్మ. అంతేకాదు అది సర్వము సర్వచలనములు అద్దానివి అయినప్పటికీ తాను చలనరహితమై ఏకమై నిశ్చలమై ఉన్నదో అది పరమాత్మ యొక్క స్వరూపం. ఏదైతే అన్ని చేష్టలు అన్ని చైతన్య స్రవంతులు అద్దాని యొక్క చమత్కారమే అయినప్పటికీ అది మాత్రం ఎక్కడి నుంచి కదలటం లేదు. అంటే స్వప్నంలో ఒకడు అడవి నుంచి పారిపోయి ఏదో పట్టణానికి వెళ్ళినట్టుగా కలవచ్చింది అనుకోండి, అడవి నుంచి పట్టణానికి పారిపోయిన మాట నిజమే కానీ స్వప్న ద్రష్ట ఈ స్వప్నం ఎవరిదో ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తల్లా, హీజ్ యాజ్ హీజ్ అట్ ది సేమ్ ప్లేస్. అలాగే ఈ కదిలే ప్రపంచం అంతా ఏ కదలని పూర్ణరాయి వంటి తత్వంలో ఏర్పడి ఉన్నదో అది పరమాత్మ. ఏదైతే జడము అంటే కదలికలు లేనిది అయినప్పటికీ అన్ని కదలికలు తనవే అయి ఉన్నదో అది పరమాత్మ యొక్క రూపం. ఈ సర్వ బాహ్య అభ్యంతర వ్యవహారాలన్నిటికీ యద్దాని సాక్షిత్వం చేత ఇవన్నీ జరుగుతున్నాయో, యద్దాని యొక్క ప్రబోధం చేత యద్దాని యొక్క సంకల్పం చేత ఈ జన్మలు కర్మలు దుఃఖాలు సుఖాలు ఆనందాలు ఇంకోటి ఇంకోటి అన్ని అనుభూతమవుతున్నాయో అద్దాని యొక్క అదే పరమాత్మ. ఆయన పరమాత్మ యొక్క స్వరూపం అదే. ఇంకా మామూలుగా చెప్పాలంటే సూర్యుడు వంటి పదార్థాల్లో కాంతి స్వరూపం, చైతన్య స్వరూపం, భూమిలో ఉండేటువంటి సారస్వరూపం, జీవ పరిపోషక తత్వం, ఈ కనపడేదంతా కూడా ఎందులో ఉన్నది అని ప్రశ్నిస్తే అది ఏ పరమాత్మ. అప్పుడు రామచంద్రమూర్తి అంటున్నారు, స్వామి ఈ జగత్ పరమాత్మ ఒక్కటే సద్రూపము, ఈ జగత్తంతా భ్రమ పైగా అనిత్యము, సద్రూపం పరమాత్మేతి కథం నామ హి ఉచ్యతే, ఏదో అస్య జగన్నామ్నో దృశ్యస్య అసంభవ కథం, దృశ్యము అనేది అసంభవము పరమాత్మ ఒక్కటే సత్యము అనేది మాకు సుస్పష్టమయ్యేది ఎట్లాగో చెప్పండి. ఓ రామచంద్ర, అక్కడ ఆకాశంలో చూడవయ్యా, అక్కడ ఉన్నాయా, అక్కడ నీలంగా కనబడుతోంది. ఇదివరకే ఇటువంటి ఈ దృష్టాంతం చెప్పుకున్నాం, వాస్తవానికి ఆకాశంలో ఏదైనా నీలంగా ఉందా? ఏమీ లేదు. వాస్తవానికి అది రూపహీనము శూన్యము. ఏ విధంగా ఆకాశంలో నీలరంగం కనిపిస్తోందో పరబ్రహ్మమునందు చిన్మయ పరబ్రహ్మనందు భ్రాంతిమయ జగత్ ఈ భ్రాంతిమయ జగత్తు కనిపిస్తోంది. ఆకాశంలో నీలం రంగు అనేది ఏమీ లేనట్లే పరబ్రహ్మంలో జగత్తులు లేవు, నేను నీవు లేవు, జన్మలు లేవు, కర్మలు లేవు, ఉపాసులు లేవు, శివుడు లేడు, ఇవన్నీ లేవు. ఒకవేళ ఉన్నట్లు చూస్తే దానికి కారణం కంటి యొక్క భ్రమచేత నీలం ఆకాశంలో నీలత్వం కనిపించినట్టు దృష్టి యొక్క భ్రమచేత జీవుడు పరమాత్మలో జీవుడున్నాడు లేక పరమాత్మయే జీవుడుగా అవుతున్నాడు, ఇదంతా భ్రమ కలుగుతోంది. పరబ్రహ్మం యొక్క జ్ఞానం లభించినప్పుడు జీవుడుగా కనిపిస్తున్నప్పటికీ జగత్తుగా కనిపిస్తున్నప్పటికీ పరమాత్మ యథాతథంగానే ఉన్నాడు. ఒక స్వప్నంలో కంటూ ఎక్కడో పరుగులు తీస్తున్నప్పటికీ స్వప్న ద్రష్ట ఎప్పుడు యథాతథంగానే ఉన్నాడు, హాయిగా పడుకునే ఉన్నాడు అని కనిపెట్టినట్టుగా జీవుడుగా మన దృష్టికి భ్రమచేత కనిపిస్తున్నప్పటికీ పరమాత్మ తత్వం జీవుడుగా అవ్వటం లేదు. జీవో శివ శివో జీవ అనేది అనుభూతం అవుతుంది అని చెప్తూ, పరబ్రహ్మం అనేది ప్రతి జీవుని యొక్క స్వస్వరూపమేనయ్యా, నిర్విషయ స్వరూపము, అది జీవుడుగా అయినట్లు భ్రమదృష్టికి అనిపిస్తోంది కాని ప్రతి జీవుడు పరబ్రహ్మ సదా సర్వదా సదాశివుడే అయి ఉన్నాడు, పరబ్రహ్మమే అయి ఉన్నాడు. ఇప్పుడైతే ఈ దృశ్యము దృష్టి నుంచి తొలగుతుందో, లేక కాసేపు దీన్ని దృష్టిలో పెట్టినప్పుడు, లేక కనిపించినా ఈ దృశ్యము ఒక డ్రామా లాగా, ఇది ఒక స్వప్న సదృశ్యమే, ఒక భ్రమయే, ఒక కల్పనయే అన్న భావంతో ఇది చూడగలుగుతున్నా చూస్తున్నప్పుడు, కానీ ఈ ప్రపంచంలో కనిపించేదంతా ఒక డ్రామాలో ఒక పాత్ర చూస్తున్న తదితరుల పాత్రల వంటిది అన్న భావనతో ఈ జగత్తును చూసామనుకోండి, అప్పుడు శేషించేదే అప్పుడు ఆ ద్రష్టలో శేషించే స్వస్వరూపమే పరమాత్మ స్వరూపం. ఏమండి, ఐఎమ్ ఓన్లీ యాక్టింగ్, ఐఎమ్ రామకృష్ణ ఓన్లీ అన్న భావంతో నేను చూసామనుకోండి, అప్పుడు చూస్తూ కూడా నేను ఐ కంటిన్యూ టు బి రామకృష్ణ, ఐ హ్యాపెన్ టు బి రామకృష్ణ, వాస్తవానికి నేను రామకృష్ణనే, ఇక నుంకూడవలా. అట్లాగే ఈ జీవుడు కూడా ఎప్పుడైతే దీనిలో ఉండేటువంటి జగత్తులో ఉండే డ్రామాటిక్ ప్రింట్ దీనిలో ఉండేటువంటి నాటకీయత గమనించి దీనికి ఆసక్తి అయ్యేవాడిని కాదు, ఇవి ఈ పాత్రకి సంబంధించిన డ్రెస్ గాని సందర్భాలు గాని గుణాలు గాని నావి కావు, ఐఆమ్ యాజ్ ఐఆమ్ అన్న భావంతో ఈ జగత్తును ఎవరైతే చూస్తాడో మరుక్షణమే అతను పరతత్వ స్వరూపుడైపోతాడు. అనగా ఎప్పుడైతే రామచంద్ర నీ దృష్టిలో నీవు నేను అతడు జగత్తు అనేది సంపూర్ణంగా ఇదంతా నాటకీయతే అన్న దృష్టి చేత లయించినది అవుతుందో, అప్పుడు శేషించే శేషించే స్థితియే శుద్ధ విజ్ఞాన తత్వము. దాని నుంచే ఈ జగత్ అనబడే దృశ్యం భ్రమగా వెలువడుతోంది. అప్పుడు రామచంద్ర స్వామి, అట్లా అయితే గాఢ నిద్రలో జడస్థితి ఏముందో, అయితే ఏదైతే ఉందో అప్పుడు కూడా జగత్ ఉండదు కదా, అది మోక్షస్థితి అని అంటారా? నాయన రామచంద్ర, గాఢ నిద్రలో ఏర్పడే జడస్థితి ఉంది చూసావు, అది బోధస్థితి లేక మోక్షస్థితి లేక ఆత్మ ఆనంద స్థితి పరమాత్మ స్థితి స్థానము అని భ్రమ పడకూడదు. ఎందుకంటే గాఢంగా నిద్రపోతున్న వాళ్ళలో సంస్కారాలు మౌనం వహించి, జగత్ సంబంధించిన సంస్కారాలు మౌనం వహించి ఉన్నాయి కానీ లేకుండా పోలేదు. ఒక ఆయన చాలా కోపిష్టి వాడు ఉన్నాడు, ఒకరోజు నిద్రపోతున్నాడు, గాఢంగా నిద్రపోతున్నాడు. సరే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం, మనం వెళ్ళి ఆయన నిద్ర లేపామనుకోండి, అవరాన్నం లేపింది అని లేస్తాడు. అంటే అంతకు ముందు గాఢ నిద్రలో ఉన్నవాడు అతనికి ఆ కోపం అలవాడు కాబట్టి అవడరా అనుకుంటూ ఆవేశంగా లేస్తాడు. అంటే ఆవేశానికి సంబంధించిన సంస్కారం మౌనం లేకుండా పోలా, కించిత్ అప్రదర్శితంగా ఉంది. కాబట్టి గాఢ నిద్రాస్థితి జడస్థితే కాని అది శుద్ధ బోధస్థితి కాదు, ఆత్మానంద స్థితి కాదు, అది ఆరోగ్యాన్ని మంచిదేమో గాని అది మోక్షస్థితి కాదు. అప్పుడు రాముడు అంటున్నాడు, మరి మీరు సర్వము లయించగా అప్పటికీ శేషించే స్థితే మోక్షస్థితి, పరమానంద స్థితి, పరతత్వ స్థితి అన్నారు కదా. మరి ఇప్పుడు మళ్ళీ ఇలా అంటున్నారేంటి స్వామి, గాఢ నిద్రాస్థితే కనుక మోక్షస్థితి, మరి విషయరహిత స్థితే కదా, అది మోక్షస్థితితో సమానం అని ఎందుకు అనకూడదు అని మళ్ళా ప్రశ్నిస్తున్నాడు. ఓ రామచంద్ర, ఈ జగత్తు సత్తు కాదు అసత్తు కాదు, ఇది ఉన్నది కాదు లేనిది కాదు, భావన చేత ఉన్నది అను ఇటువంటి అవగాహనతో కూడిన దృష్టితో కూడినటువంటి ద్రష్టత్వమే ఆత్మానంద స్థితి గాని ఈ జగత్తు యొక్క మిథ్యత్వం కేవలము నిద్రస్థితి గాఢ నిద్రాస్థితి మోక్షస్థితి కాదయ్యా. ఎందుకంటే నిద్రపోయే వాళ్ళలో జగత్తు యొక్క సంస్కారం ఏమాత్రం పోల, ఊరికే దాగి ఉన్నది, కాసేపు అప్రదర్శితంగా ఉన్నది. అంతవరకే ఈ జగత్తు ఏ భావన చూస్తే ఆ భావనకు ఆ భావన అనుసరించి అనుభవం అవుతోంది కాబట్టి స్వతహాగా ఉన్నది కాదు, అందుచేత ఇది మిథ్య అనేటువంటి అవగాహన లేకపోతే ఎవరు కూడా పరతత్వాన్ని ఎవరు కూడా ఎరగలేదయ్యా. అసలు ఈ దృశ్యాన్ని త్యజించడం అంటే ఏంటి, లేక జడత్వాన్ని నువ్వు చెప్పినట్టుగా గాఢ నిద్రలో ఆశ్రయించడం అంటే ఏమిటి? ఈ భౌతిక దృష్టి, అధ్యాత్మ దృష్టి, ఇటువంటి విషయాలు మనం మునుముందు చెప్పుకోబోతున్నామయ్యా. ఇక్కడికి మనం ఈ పొడకి ఊహిద్దాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్ మహీషాం గో బ్రాహ్మణేభ్య సుఖినో భవంతు. లోకాం సమస్తాం శుభమస్తు నిత్యం. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః, అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః, అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. దుర్జనో సజ్జనో భూయాత్ సజ్జన శాంతిమాప్నుయాత్, శాంతో ముక్తేత బంధేభ్యో ముక్తశ్చ అన్యాం విమోచయాత్. సర్వేశ్చ సుఖినః సంతు సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాక్ భవేత్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయ పరస్పతయే నమః. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, సర్వే జనాః సుఖినో భవంతు. సూర్యభగవానుని కరుణ శ్రోతలపై, వారి వారి కుటుంబాలపై, సర్వజనులపై, సర్వజీవరాశులపై ప్రశాంతముగా, ఆనందమయంగా, సుఖమయంగా, స్నేహమయంగా ప్రసరించునుగాక. జ్ఞానము సర్వే సర్వత్రా వెల్లివిరియునుగాక. మానవ విలువలు ప్రవృద్ధమై సర్వజీవరాశులు సుఖవంతులయ్యదురుగాక. ఏతత్సర్వం పరమాత్మ పాదారవిందార్పణమస్తు, లోక కళ్యాణమస్తు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.